वागीशाद्यास्तु मनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्या स्युः तं नमामि गजाननम्। भारती करुणापात्रम् भारती पदभूषणम् भारती पदमारूढम् भारती तीर्थमाश्रये। मालां कुण्डीं च ढमरुं शूलं शङ्खं सुदर्शनम् दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवर लोचनाभिरामाम् अरविन्द समान सुन्दरास्याम् अरविन्दासन सुन्दरीमुपासे। प्रह्लाद नारद पराशर पुण्डरीक व्यासादि भागवत पुङ्गव पृन्निवास भक्तानुरक्त परिपालन पारिजात लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। भूषण विकास श्रीधर्मपुर निवास दुष्ट संहार नरसिंह दुरित दूर। श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् भारतीतीर्थपर्यन्तां वन्दे गुरु परम्पराम्। आशाभषादश्च दिगन्तराले देशान्तरभ्रान्तमशान्तबुद्धिम् आकारमात्रादवनीसुरं माम् अकृत्यकृत्यं शिव पाहि शम्भो। वेदागमाभ्यासरसानभिज्ञं पादारविन्दं कवनाक्षयन्तं वेदोक्तकर्माणि विलोपयन्तं वेदाकृते मां शिव पाहि शम्भो। सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं यानः प्रचोदयात्। स्वस्त्यस्तु सतां जनुमंगलानि भवन्तु, वक्तुश्च श्रोतॄणां नित्यं श्लोकैकश्रवणस्मरणपठनमात्रेण निखिलकलिकृतकल्मषापनोदनपटुतले निखिलपुरुषार्थसिद्धिप्रदे त्वं मे भक्तिज्ञानवैराग्यविवेक विवर्धनी तापत्रयोन्मूलिनी श्री माधवीय शंकर विजये पूर्वकथानुसारेण अद्य कथा प्रस्तूयते। वक्ता श्रोतारः सावधाना भवन्तु। अंगं हवे पुलकभूषणमाश्रयन्ति, भृङ्गाङ्गनेव मुकुलाभरणन्तमालम्। अङ्गीकृताखिल विभूतिरपाङ्गलीला, माङ्गल्यदास्तु मम मङ्गलदेवतायाः।
సభాయై నమః. జగద్గురువులు దక్షిణాంనాయ శృంగగిరి శారదాపీఠాధీశ్వరుడు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారి పాదార విందములకు శతకోటి వందనములు సమర్పణం చేస్తూ, పూజ్య భగవత్పాద శంకరుడు ఆ దరిద్ర బ్రాహ్మణుడి యొక్క గృహములో ఎండిపోయిన ఉసిరిగాయను స్వీకరించి జగదంబిక పరాభట్టానిక మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత్యాత్మిక రాజరాజేశ్వరి స్వరూపిణి ఆ మహాలక్ష్మీదేవిని కనకధారాస్తవముతో స్తుతించినాడు. భగవత్పాద శంకరుడు చేసిన స్తోత్రములలో మొట్టమొదటి చేసినటువంటి స్తోత్రంగా ఇది మనకు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇవాళ మన నోటితో ఏ స్తోత్రమును చేసినా అది శంకరుడిదే అయి ఉంటుంది. శంకరుడు లేకపోతే ఇన్ని స్తోత్రాలు మనకు వచ్చిండేవి కావు. ఒక గణపతిని స్తోత్రం చేయాలంటే ముదాకరాత్తబోధకం సదా విమూర్తి సాధకం కళాధరావసంసకం విలాసి లోక రక్షకం అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశు నాశకం నమామితం వినాయకం. గణపతిని స్తుతించాలన్న, నరసింహుణ్ణి ప్రార్థించాలన్న, లేదా విష్ణువును ప్రార్థించాలన్న, అవినయమపనయ విష్ణు దమయమనశ్యమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత. షట్పది స్తోత్రం, కృష్ణాష్టకం, లక్ష్మీ నృసింహ పంచరత్నం, కరావలంబ స్తోత్రం రేపు చెప్పుకుంటాం. కాబట్టి మీరు ఏ దేవత యొక్క స్తోత్రము తీసుకున్నా వారు శైవులు కావచ్చు, వైష్ణవులు కావచ్చు, మధ్వలు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, గొప్పదనం ఏంటంటే ఎవరైనా సరే మా శంకరుడు చెప్పినటువంటి స్తోత్రమునే చెయ్యవలే. కాబట్టి ఈ సమస్తమైనటువంటి మతాలకు అతీతంగా భగవత్పాదులు ఒక శిఖరాగ్రం పైన నిలబెట్టినారు మన అద్వైత సిద్ధాంతాన్ని. ఆ స్థాయికి చేరుకోవాలంటే తిరిగి శంకరుడే అవతరించాలి కానీ ఇంకా ఎవరి వల్ల కాదు. కాబట్టి ఇక్కడ భగవత్పాదుల యొక్క అద్భుతమైనటువంటి స్తోత్రములలో వారికి 5 సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు మొట్టమొదలు చేసినటువంటి స్తోత్రంగా ఇది మనకు దర్శనమిస్తూ ఉన్నది. అంగం హరే పులక భూషణం ఆశ్రయంతి, మొగ్గలే భూషణములుగా కలిగి తమాల వృక్షాన్ని ఆశ్రయించిన ఆడతుమ్మిదలాగా పులకలే భూషణములుగా కలిగినటువంటి ఆ శ్రీహరి భగవానుడి యొక్క వక్షస్థలమును ఆశ్రయించి సమస్తమైన ఐశ్వర్యమును తనలో ఇముడుచుకున్నటువంటి ఆ మంగళ దేవత యొక్క చరణ కమలములకు నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నా అని భగవత్పాదుల వారు మొదలుపెట్టి, అమ్మా
విశ్వావరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనంద హేతుమధికం ముర విద్విషోపి ఈశన్ నిషీదతు మయి క్షణ వీక్షణార్థ ఇందీవరోదర సహోదర ఇందిరాయాః.
ఇందతి ఇది ఇందిరా అన్నాడు. ఇందిర అనే పదానికి ఉత్పత్తి అర్థం ఏమిటి అంటే, ఇందతి ఇది ఇందిర, పరమోత్కృష్టమైనటువంటి ఐశ్వర్యశాలి అని అర్థం. కాబట్టి అమ్మ యొక్క చూపు యొక్క గొప్పతనం ఏమిటి అనేది ఇక్కడ చూపించాడు. విశ్వ అమరేంద్ర పద విభ్రమదాన దక్షం, సమస్తమైనటువంటి దేవలోక పదవి విలాసాన్ని క్షణకాలంలో అనుగ్రహింపజేసేటువంటి దృష్టి కలిగి తన యొక్క దృష్టితోని శ్రీమన్నారాయణుడికి అత్యధికమైన ఆనందాన్ని కలిగింపజేస్తూ నల్ల కలువల యొక్క అంతర్భాగంలో ఉండే మనోజ్ఞమైన చక్కని కాంతితో సమానమైన దృష్టి కలిగినటువంటి ఆ జగదంబిక పరాభట్టారిక ఇందిర యొక్క ఆ అరమోడుపు చూపు ఒక్క క్షణము నాయందు నిలుచుగాక అన్నాడు. ఎంతసేపు కావాలి అమ్మ చూడాలంటే? గంటలు అక్కర్లే, ఒక్క క్షణం అన్నాడు. ఆ తల్లి ఒక క్షణమిలా మనకు చూసిందా? దరిద్రుడు పోయి కుబేరుడు అవుతాడు. ఆ తల్లి కోపంతో చూసిందా? కుబేరుడు పోయి దరిద్రుడు అవుతాడు. అందుకే అత్యంత చపల అత్యంత చంచల పరాబట్టానికి ఇలా ఆ తల్లి యొక్క దృష్టిని, ఆ తల్లి యొక్క పాదార విందుల యొక్క వైభవాన్ని, ఆ తల్లి యొక్క వక్షస్థల ఆ విష్ణు వక్షస్థలంలో ఉన్నటువంటి ఆ జగదంబిక యొక్క ఐశ్వర్యము ఇలా భగవత్పాదుల వారు అద్భుతంగా వర్ణించి మొత్తం ఈ కనకధార స్తోత్రము 22 శ్లోకాలు, దానికి 3 శ్లోకాలు అధిక పాఠం కనిపిస్తూ ఉంది. శంకరాచార్య స్తోత్రాల్లో చాలా వరకు అధిక పాఠం కలిగినటువంటి స్తోత్రాలు తర్వాత వచ్చినటువంటి వారు చేర్చడమో ఏదో జరుగుతాయి. ఇలా మొత్తం కలిపి దాదాపుగా 25 శ్లోకాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ తల్లిని ఇలా ఇంత గొప్పగా స్తోత్రం చెయ్యగా అధిక స్తోత్రమేది? బిల్వాటవీ మధ్య లసత్సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్ట అష్టాపదాంభో రుహపాని పద్మాం సువర్ణవర్ణాం ప్రణమాని లక్ష్మీ కమలాసనపాని నాలలాటే లిఖితామక్షరపంతిమస్య జంతోః పరిమార్జయమాతరంఘ్రినాదే ధనికద్వార నివాస దుఃఖదోగ్రీం. ఇవన్నీ అధిక స్తోత్రమే. ఇక్కడ ఇంత చెప్పి ఫలశ్రుతి చెప్పినాడు ఏమని? సువర్ణధారా స్తోత్రం యత్ శంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యః పఠే నిత్యం సకువేద సమో భవేత్. ఈ స్తోత్రాన్ని 3 కాలముల యందు, ప్రాతకాలం, మధ్యాహ్నకాలం, సాయంకాలం, 3 సంధ్యలలో పఠించినటువంటి మానవుడు కుబేరసముడవుతాడు అన్నాడు. నిజమే, కనకధారా స్తోత్రం చేస్తే కుబేరుడు కావచ్చు, ఎంతమంది కనకదార స్తోత్రాన్ని చేసి కుబేరుడయ్యారు ఇంతవరకు చెప్పండి. చాలా మంది కనకదార స్తోత్రం చేస్తూనే ఉంటారు, ఎందుకంటే ఏ స్తోత్రం చేసినా చేయకుండా డబ్బు వస్తుంది అనేసరికి ప్రతి ఒక్కరు చేస్తాడు. సమయం లేకున్నప్పటికీ ధనం వస్తుంది అని చెప్తే చేయడా, ప్రతి వాడు చేస్తాడు. ఎందుకంటే జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళినా, భగవంతుడి దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మన యొక్క కోరిక ఏమిటి, స్వామి నాకు ధనం కావాలి. అమ్మ ధనం ఇస్తుంది అంటే ఎవరు చెయ్యరు చెప్పండి. అందుకే ఈ విషయంలో దక్షిణాంగనాయ శృంగగిరి శారదా పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారు చెప్పిన ఒక విషయం ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. శ్రీనివాసరావు గారు చెప్పినారు, స్వామి ఈ కనకధార స్తోత్రం గురించి చెప్తూ తమిళనాడు కేరళ మొదలైన ప్రాంతాల్లో ఈ స్తోత్రాన్ని ప్రతివారు నిత్యం చేస్తూనే ఉంటారట. మూడు కాలాల్లో మూడు సార్లు రోజు మూడు చోట్ల చెప్పున ఇలా సంవత్సరాల తరబడి చేస్తున్నారు. అయితే ఎవరి ఇంటిలో కూడా 10 పైసలు కూడా ఇంతవరకు రాలేదట. 10 పైసలు కాదు, 1 రూపాయి కూడా ఏది కింద పడి రాలలేదు. కాబట్టి ఇక ఈ స్తోత్రానికి ఫలితం ఉందా చెప్పండి. ఈ స్తోత్రంకు ఫలితం లేదు. అదేమిటి, శంకరాచార్యుల వారు చెప్పిన స్తోత్రానికి ఫలితం లేదంటున్నారు. మరి ఫలితం ఉంటే ఇప్పుడు చేసాం, రాలాలి కదా. ఏది ఎక్కడ కనిపించట్లేదే, జేబులు గడుపు చూసుకోండి, ఏమైనా కనిపించి 1 రూపాయి పెరిగిందా లేదే. మరి ఏమిటి, కనకధారా స్తోత్రం చేస్తే వస్తుందా రాదా, కనకధార అనేది మన ఇంట్లో ఉంటుందా, ఉండదా, పడుతుందా, పడదా అంటే చెప్పినా. శంకరాచార్యుల వారు చేసిన ఈ స్తోత్రం వెనక ఒక రహస్యం ఉన్నది అక్కడ, అదే దీనంతటికి కీలకం. శంకరుడు ఈ స్తోత్రం ఎవరికోసం చేసినాడు, తన కోసం చేయలే. శంకరుడు చేసింది వారి కుటుంబం కోసం చేసినాడు, కానీ అమ్మ నువ్వు డబ్బు నాకే ఇవ్వు, ఇవాళ మనం కోరుకునే కోరిక ఏమిటి, నా పక్క ఇంటి వాడు దరిద్రుడు కావాలి, నేను ధనవంతుడు కావాలి అని కనకధార స్తోత్రం చేస్తే 1 పైసా కూడా రాలదు, 1 రూపాయి రాలదు. మనం కోరుకునే కోరికలకు ఇలాగే ఉంటాయి. మా ఇంటి పక్కవాడు తప్ప, ఇటు పక్క వాడు తప్ప అంతా బాగుండాలంటాడు. ఎందుకు, కోరుకునే కోరికలన్నీ ఇలాగే ఉంటాయి. భగవంతుడి దగ్గర ఎప్పుడైనా సరే నీ కోసం నువ్వు కోరుకోవటం కంటే ఇంకొకరి కోసం నువ్వు కోరుకో. నిజానికి ఇప్పుడు ఇది సిద్ధాంతం, శంకరులే చెప్పినారు ఎప్పుడో. ఇది సనాతన సిద్ధాంతం, మన భారతీయ సంప్రదాయంలో శంకర భగవత్పాద వారు చెప్పింది. దీన్ని ఇతర మతస్థులు తీసుకున్నారు, మీకోసం నేను ప్రార్థన చేస్తా, మీకోసం నువ్వే ప్రార్థన చేసేది. మా మతంలో ఎప్పుడు ఉంది ఇది, ఇప్పుడు ఉంది అది అప్పుడు లేదని కాదు. ఇవి ఏమిటి అంటే ఇదే. దానికి చాలా మంది ఏమంటారు చూసారా, ఎంత గొప్పగా ఉంది ఆ మతం, మన కోసం వారు ప్రార్థన చేస్తారట. ఓరి పిచ్చివాడా, ఇది ఎప్పుడో మా శంకరాచార్యుల వారు కేరళలో ఎప్పుడో ఆ దరిద్ర బ్రాహ్మణ కుటుంబం కోసం స్తోత్రం చేసి డబ్బు వారికి ఇప్పించాడరా, ఇది ఎప్పుడో ఉంది మా దగ్గర. నిత్యం బ్రాహ్మణుడు సంధ్యావందనం చేసినప్పుడు ఏం చెప్పాలి, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిమహీష. వీడు సంధ్యావందనం చేసుకున్నా, సొంతంగా సత్యనారాయణ పూజ చేసుకున్నా, ఏది చేసుకున్నా చివరికి చెప్పాల్సిందే. కాబట్టి మనం మన కోసం కోరుకోవటం కాదు, ఈ జగత్తు బాగుండాలి, ఈ లోకం బాగుండాలి అని ప్రార్థించడం అనేటువంటిది మన సంప్రదాయంలో మన మతంలో అంతర్భాగంగా ఉన్నది. దాన్ని గమనించకుండా మనం పోతున్నాం. కాబట్టి ఇప్పుడు వేరేవన్నీ కూడా మనకు బాగా కనిపిస్తున్నాయి. కాదు, గొప్పతనం ఏమిటో తెలుసా, మన దగ్గర ఉన్న టర్మినాలజీని వారే పట్టుకొని మత ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, మొత్తం మనమే, టర్మినాలజీ ఏమిటి? మనం వాడేటువంటి పదాలే వారు వాడతారు. సంప్రదాయం వేదించారు. ఇది చాలా ఇప్పుడు ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటిది. నిజానికి ఈ విషయం మీద చర్చించక్కర్లేదు, ఎందుకంటే మన సంప్రదాయం ఒప్పుకోదు. జగద్గురు చంద్రశేఖర భారతి మహాత్మాముల వారి కాలంలో యూరప్ నుంచి ఒకడు వచ్చి, స్వామి నేను ఎన్నో రోజులుగా చాలా అన్వేషణ చేశాను, మా మతం ఏది మాకు గొప్పగా అనిపించలేదు, మీ హిందూ మతంలో ఉన్న ప్రాభవం, మీ హిందూ మతంలో ఉన్న గొప్పతనం నన్ను ఆనందంగా పరవశం చేసింది, కాబట్టి దయచేసి జగద్గురువులు నన్ను మీ మతంలోకి స్వీకరించండి అన్నాడు. చంద్రశేఖర భారతి మహాస్వాముల వారు నవ్వి, మరి పిచ్చివాడా, అసలు మతం అంటే ఏమిటి తెలుసా? హిందూ అనేటువంటిది మతం అనుకుంటున్నావా? హిందూ అనేటువంటిది మతం కాదు, హిందుత్వం అనేది ఒక సంప్రదాయం, ఇది సనాతన ధర్మం. సనాతన ధర్మం అని అనేటువంటి మాట ఎందుకోసం అన్నాడంటే, సనాతనం అని ఎప్పుడైతే అంటున్నామో సనాతనం అది ఎప్పుడూ ప్రసిద్ధంగా ఉంటుంది. ఒకప్పుడు అప్రసిద్ధం, ఒకప్పుడు ప్రసిద్ధం కాదు, అది ఎప్పుడు అలాగే ఉంది. కాబట్టి ఇది సనాతనమైనటువంటిది. అందుకే హిందూ అనేటువంటి పదానికి మేరుతంత్రం అనే ఉపాసనా గ్రంథంలో ఇక్కడ అర్థం రాస్తూ, హీనం గుణం దూషయతి ఇతి హిందూ అన్నాడు. ఎంత అద్భుతమైన విత్పత్తి చూడండి. హిందూ అంటే అర్థం ఏమిటి? హీనమైన గుణమును ద్వేషించేవాడు హిందువు. హేయమైనటువంటి గుణాలను తన దగ్గరికి రానివ్వనటువంటి వాడు హిందువు. అది ఈ పదంలో ఉన్న గొప్పతనం, మేరుతంత్రం చెప్పింది అని చంద్రశేఖర భారతి స్వామి వారు వాడి యొక్క మతం గురించి వాడికి చెప్పి, నీ మతం గురించి నువ్వు పూర్తిగా అవగాహన చేసుకోలేదు, నీది చాలా గొప్ప మతం రా, నువ్వు చాలా విశేషమైనటువంటి దాంట్లో పుట్టావు, నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేదు, నీ వాడి సంప్రదాయంలో వాడి మతంలో ఉన్న వైశిష్ట్యాన్ని వాడికి చెప్పి, ఇది నీ మతం, నువ్వు దీంట్లోనే తరించవచ్చు అని చెప్పి వాడిని పంపించాడు. కానీ ఇటు రా వచ్చేసి తీసుకో, ఈ గుడ్డ కప్పుతో అని చెప్పలే. ఇటువంటి తెగులు మన సంప్రదాయంలో లేదు. దీనికి విరుద్ధం, నువ్వు ఎలా పుట్టావో అలాగే పెరుగు, ఆ సంస్కారముల చేతనే పెరుగు, అలాగే పో. అంతేకాని చొక్కాలు మార్చుకున్నట్టుగా ఇలా మార్చుకోవటాలు అనేటువంటివి లేవు. ఎందుకంటే చివరికి ఏమిటి, అంత చేరేది భగవంతుని, ఆ భగవంతుని చేరే మార్గములలో ఒక్కొక్కటి ఒక్కొక్క పద్ధతి. కాబట్టి ఇలా మన సంప్రదాయం ఒక గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి సంప్రదాయం. అందుకే శంకరాచార్యుల వారు కనకధార స్తోత్రం చేసినప్పుడు ఆ జగదంబిక పరాభట్టారిగా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. మనం కనకధార స్తోత్రం చేస్తున్నప్పుడు అమ్మవారు రావట్లేదు. ఏమిటి అంటే, కోరుకునే కోరికలో ఉన్నటువంటి వ్యత్యాసమే. మనం మన కోసం కోరుకుంటున్నాం, శంకరుడు ఇతరుల కోసం కోరుకుంటున్నారు. మీరు ఇతరుల కోసం ప్రార్థన చేయండి, మా ఇంటి పక్క వాడికి రేపటి లోపల 1,00,000 రూపాయలు రావాలి అని కోరుకోండి. అమ్మో ఇంకేమైనా ఉందా, వాడికి వస్తే నేను బతుకుతానా? ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఇది దీనితో మనిషి పాడుతూ ఉన్నాడు. లేదు, శంకరాచార్యుల వారు అలా కోరుకోగానే వచ్చేసింది అమ్మవారు. కాబట్టి వచ్చి, నాయన శంకర ఏం కావాలి అంటే అన్నాడు, అమ్మ చూసావు కదా ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు అన్నప్పుడు, శంకరు నన్నది, నాయనా శంకరా, ఇది తద్వచనం తశుశ్రువన్ నిజగాద అంబమయీదమర్పితం విదితం తవ వత్స హృద్గతం కృతమేభిర్న పురా భవే శుభం అధునా మదవాంగ పాత్రతాం కథమేతే మహితమవాప్నుయు. శంకర, వీరు ఈరోజు దరిద్రంతో బాధపడుతున్నారంటే తెలుసా, వీరు కృతమేభిర్న పురాభవే శుభం, పూర్వ జన్మలో మీరు ఏమాత్రము పుణ్యము చేసి లేరు. ఎవరికి దానం చేయలే మీరు, కాబట్టి ఈ జన్మలో అనుభవిస్తున్నారు. బహుపుణ్యములు ఆచరింపకపోతే ఇలాగే ఉంటుంది అనగానే ఆశ్చర్యపోయాడు శంకరుడు. మరి ఏమిటి? అందుకే మనం చాలా ముందు జాగ్రత్తగా ఉంటాం. అందులో ఈనాటి మానవులకు చాలా ముందు జాగ్రత్త ఉంది, లేదు అనుకోవడం పొరపాటు. ఎంత ముందు జాగ్రత్త ఉంది? భవిష్యత్తులో ఎప్పుడో రేట్లు పెరగబోతున్నాయని హైదరాబాద్లో శంషాబాద్లో ఓ 500 గజాల స్థలం కొనిపెట్టుకుంటున్నాడు, అవసరం ఉందా లేకుండా. ఎందుకు? తర్వాత దొరుకుతుంది. ఎప్పుడో రిటైర్మెంట్ అయినాను 60 సంవత్సరాల తర్వాత అని 30 సంవత్సరములకే ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ పాలసీ తీసుకుంటున్నాడు. ఎప్పుడు 60 సంవత్సరముల తర్వాత సుఖంగా ఉంటానో ఉండడో అని జీపీఎఫ్ అది ఇది ప్రావిడెంట్ ఫండ్ ఇలా సేవ్ చేసుకుంటున్నాడు. వచ్చే నెలలో రేట్లు పెరుగుతాయి, బియ్యం రేట్లు అంటే ఇప్పుడే 4-5 బస్తాలు కూడా ఇంట్లో పడేసుకున్నాడు. అన్నిట్లో ముందు జాగ్రత్త ఉంది చూడండి. దేనిలో లేదు? ఒక్క విషయంలో లేదు ముందు జాగ్రత్త మనం. ఏమిటి అంటే, ఎలాగైతే వచ్చే రిటైర్మెంట్కు 60 సంవత్సరాలకు నాకు ఎలా ఉంటుందో ఉండదో అని మొట్టమొదలే దాచిపెట్టుకుంటున్నావా, వచ్చే జన్మ ఎలా ఉంటుందో ఆ జన్మ కోసం ఇప్పుడే నువ్వు ఆలోచించాలి. కానీ ఎప్పుడు ఆలోచిస్తావు? ఆలోచన ఎందుకు లేదు? తప్పనిసరిగా ఉంటుంది జన్మ. లేదా ఈ జన్మలోనే సద్గురువులను ఆశ్రయించి ఆ సంస్కార విశేషంతో ఈ జన్మను చరిత్రార్థం చేసుకుంటే చెప్పలేం, కానీ లేదు ఉండవచ్చు. కాబట్టి ఏం చేయాలి? ఆలోచించాలి. ఎంతో కొంత మన శాస్త్రం ఏం చెప్తోంది, మహాభారతం శాంతి పర్వంలో భీష్ముడు చెప్తాడు, నువ్వు 1000 రూపాయలు సంపాదిస్తే 1000 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టకు, 1000 రూపాయలలో 900 రూపాయలు నీ కుటుంబంకు నువ్వు ఖర్చు పెట్టుకో, ఆనందంగా ఉండు, జలసాచి. 100 రూపాయలు ధర్మం కోసం ఖర్చు పెట్టు. ఒక్క అంచె చూడండి, 10% 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు నువ్వు పక్కన తీసిపెట్టు, మిగతా 90 రూపాయలు నీకు సక్రమంగా వినియోగించబడతాయి. మనం ఏమిటి అంటే, ఎంత వస్తే అంత మన బొట్టలోకే పోవాలి, కానీ ఇది ధర్మంకు వెళ్ళకూడదు. ఏమైపోతుంది చివరికి? ఇది ఆ పిచ్చిలో పడిపోయి ధనం ఎప్పటికీ కూడా ఎంత ఆనందాన్ని ఇస్తుందో అంత సర్వనాశనము చేస్తుంది. దానిలో ఉన్న గొప్పతనమే అది. ఏమీ లేనటువంటి వాడు ఏమనుకుంటాడు, కొద్దిగా వస్తే బాగుందనుకుంటాడు, కొద్దిగా వచ్చిన తర్వాత ఇంకా కొంచెం అనుకుంటాడు. ఇలా పెరుగుతూ పెరుగుతూ ఉంటుందే కానీ వీడి ఆలోచన పెరగదు. ధర్మం పట్ల వీడి యొక్క ఆలోచన అనేటువంటిది తగ్గుతూ వస్తుంది. అందుకే మా శేషప్ప అంటాడు నరసింహ శతకంలో, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయటి నాడు వెంట రాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారం బుకుడుబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటే గాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు, పొందుగా మరుగైన దాచి దాచి దొంగల పిత్తురో దొరల పిత్తురో, తేనె జుంటి గలీయవా చెరువరులను, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఎంత అద్భుతమైన సూక్తి చూడండి. ఇంతకంటే ఏం కావాలి? అతను చెప్పక్కర్లేదు. ఇంట్లో తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వచ్చే ఇప్పుడు ఎలా వస్తున్నామంటే అందరికీ తెలుసు, ఇది ఫ్యాక్ట్. ఇది వచ్చేటప్పుడు ఏడుస్తూ వస్తున్నా, ఏ బట్టలు కూడా లేవు, ఏమీ లేదు. వెళ్ళేటప్పుడు అంతే, ఎలా వస్తావో అలాగే పోతావు. చూడండి ఎంత విచిత్రమో. వచ్చేటప్పుడు గుడ్డలు ఇస్తారు నీకు, రాగానే పుట్టగానే ఆ గుడ్డలు చుట్టి కడిగి వాటిని ఇప్పుడు పడుకుంటూ పెట్టి, వెళ్ళేటప్పుడు కాది కాబరి పోని గుడ్డలతో తగిలి పెడదాం, అలా తగిలి పెడతావేంటి అని శరీరం మీద ఉన్న వస్త్రాలను లాక్కొని నేను తీసుకుంటాడు కానీ గుడ్డలు పంపించండి. ఒకవేళ నువ్వు కనుక ఆభరణాలతో తగలు పెడదాం, బాగా బంగారం ఉంది వీటికి అంటే కొడుకులంతా ఆభరణాలు దోచుకుంటారు శిచి ఎందుకు అని. పోని లోపల వీడు పండ్లు గుట్టించుకున్నాడు బంగారు పండ్లు, ఇటుపక్క మూడు ఇటుపక్క మూడు వాటితోనైనా తగలు పెడదామంటే వద్దంటారు, అయ్యయ్యో వేస్ట్ అయిపోతాయండి అని అవి కూడా పీకేసి వ్యర్థంగా నిన్ను పంపిస్తారు. కానీ నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే నీ స్థితి ఎంతే. ఆ స్థితి జీవితంలో అందరికీ ప్రతి ఒక్కడు అనుభవించాల్సిందే. మధ్యలో ఏమిటి, ఇదంతా ఒక భ్రమలాగా, ఇదంతా నాది 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 అనేటువంటి భావన లోపల ఆ అహంకార మదమత్తుడైపోతూ ఉంటాడు. ఎంత లక్షాధికారైన లవణమన్నమే కానీ బంగారం ఉంది కదా, వజ్రాలు ఉన్నాయి కదా అని ఆ డైమండ్ అంతా పొడి చేసి దాన్ని అన్నంలో కలుపుకొని తింటారా? బంగారు కంచెల్లో తినొచ్చు కానీ బంగారాన్ని తినలేనే. అది ఉపయోగపడుతుంది కానీ అది లోపలికి వెళ్ళదు. చివరికి ఏమిటి, దాచి దాచి దొంగల నిత్తురో దొరల నిత్తురో ఇచ్చేది ఎవరికి, దొంగలకే. ఏమి దొంగలకి తీస్తామండి, మా కొడుకు ఇస్తున్నా, వాడేనా పెద్ద దొంగ, అందరికంటే పెద్ద దొంగ ఎవడంటే వీడే, చెప్పాను కదా నిన్న. దొంగలు అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చి దోచుకొని వెళ్తుంటారు. కానీ ఈ దొంగ ఉన్నాడే పుట్టినప్పటి నుంచి వీడు దోచుడే పని, వీడికి దోచి 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 చివరి చూడండి చివరి వరకు ఇదే పనిలో ఉంటాడు. కానీ వీడు పెట్టడం ఎప్పుడు అది చూడాలన్నమాట. అందులో వీడు పుచ్చుకోడు తండ్రి కూడా, వీడికి పెట్టడం అలవాటు అయిపోయింది కానీ పుచ్చుకోవడం అలవాటు కాదు. అది ఇక్కడ గొప్పతనం. చిన్నప్పటి నుండి వాడికి పుట్టినప్పటి నుంచి ఎప్పుడు పాల దగ్గర నుంచి మొదలవుతుంది, 350 రూపాయలు పెట్టి డబ్బా తీసుకొస్తాను అబ్బా, ఆవులు అవర్మెంట్ తాలూకు అక్కడి నుంచి కలుసు, ఇక ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు థర్డ్ క్లాసు ఇలా పోయి 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 చివరికి వీడు ఉద్యోగం సంపాదించి వీడంతా అయిపోయిన తర్వాత కూడా, ఎప్పుడైనా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నాన్న అన్ని కార్డ్సే ఉన్నాయి, రూపాయలు ఏమీ లేవు, అన్ని క్రెడిట్ కార్డ్సే ఉన్నాయి, డబ్బులు ఏమైనా ఉంటాయి ఇవ్వు అని తీసుకుంటాడు తప్ప ఏమీ మీకు ఇవ్వడు. కాబట్టి వీడు పెద్ద దోపిడి దొంగ, వందిపోటు దొంగ, దొంగ వీడు. అదే శంకరాచార్యుల వారు అన్నారు, మూఢ జై ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధి మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాంతం విత్తం తేన వినోదయ చిత్తం. మూఢా ఓరి మూఢుడా, జహీహి ధనాగమ తృష్ణ, ధన ఆగమ తృష్ణ జహీహి, ధనం రావాలి అనేటువంటి ఆశను వదిలిపెట్టు కానీ ధనాన్ని వదిలిపెట్టకు. చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడు శంకరుడు, చెప్పింది మేనేజ్మెంట్. ఆదిశంకర అద్భుతమైనటువంటి మేనేజ్మెంట్ చెప్పినాడు ఇక్కడ. ధనాగమ తృష్ణను వదిలిపెట్టు కానీ ధనాన్ని వదిలిపెట్టకు, అవసరం అది. అది లేకపోతే నిత్య కొడితే నడవదు. ఏది వదిలిపెట్టాలి, విపరీతమైన ఆశ ఉందే. అందుకే భర్తృహరి అంటాడు నీతి శతకంలో, ఎవడు దరిద్రుడు అంటే రాస్తాడు, సతు భవతు దరిద్రో యస్య తృష్ణా విశాల, యస్య తృష్ణా విశాల సతు భవతు దరిద్ర. ఎవడి తృష్ణ విపరీతంగా ఆ దాహం ఉంటుంది అది బాగా ఉంటుందో వాడు దరిద్రుడు, ఎవడైతే తృప్తిగా ఉంటాడో వాడు ధనవంతుడు. ఇదే తేడా. ప్రశ్నోత్తర మాలికలో భగవత్పాద శంకరుడు కూడా ఇదే మాట అంటాడు. కాబట్టి ఎవరు చెప్తున్నా ఇదే, ఆ ధనాగమ తృష్ణను వదిలిపెడితే అంతకంటే సుఖం ఇంకొకటి లేదట. కావున ఇక్కడ ఏం చెయ్యాలి, చివరికి మనం చేసేది అంటే మన వెంటొచ్చేది ఎవరు, మీరెవరు కాదు, ధనము రాదు, ధనము వస్తుంది పోనీ ధనము రాదు, పోనీ ఇంతసేపు అనుకున్నామే వీడైనా వస్తారా కొడుకు, వీడు రాడు. భార్య వస్తుందా, భార్య కూడా రాదు. ఎవరు వస్తారు, ఎవ్వరూ రాడు. అబ్బో నాకు భయం అవుతుందండి, సినిమాకి వెళ్తాడు రా అంటే తోడొస్తాడు, లేదా కాస్త హాంకాంగ్ సింగపూర్ తిరిగి వద్దాను రా, హా వచ్చేస్తాను వెళ్దాం పదా అంటాడు. కాస్త కేఫ్లోకి వెళ్ళి టీ తాగి వద్దామా, వచ్చేద్దాం. బార్లో కూర్చుని తాగుదామా, వచ్చేస్తాను. అన్ని చోట్లకు నీ వెంట రావటానికి అందరూ సిద్ధంగా ఉంటారు, కానీ ఒక్క చోటికి రావటానికి నీ వెంట ఎవరూ సిద్ధంగా ఉంటారు, ఎవరు రాదు. లేదండి మా వాడు వస్తాడు, అడిగి చూడండి. ఓరి ఇంత ప్రేమ చూపిస్తున్నావు కదా బిడ్డ, నాకు ఒక్కడికి ఊటానికి భయంగా ఉందిరా, నా వంట ఎంత వస్తావా, చచ్చిపోదాం అనుకుంటున్నా అంటే నాన్న ఏదైనా తెచ్చిమంటే మందో మాకో తీసుకొచ్చి ఇస్తా, నువ్వు చచ్చిపోతా అంటే దానికి కావలసిన విషం తెమ్మంటే తీసుకొస్తా, కానీ నేను మాత్రం రానంటే, నువ్వు పోతా అంటే దానికి తగిన ఏర్పాటు చేస్తా ఇప్పుడే. నీ వెంట రావడానికి ఎవ్వరూ రారు, వచ్చేవాడు ఎవడు ఉండడు. ఎవరు వస్తాడు, ఎవరూ రారు. వచ్చేది ఏమిటి, తల్లిదండ్రులు, తనయులు, ఆప్తులు, మేనమామగారు, ఘనముగా బంధువులు కలిగినప్పటికీ తారుదల్లగా వెంట తగిలిరారు. యముని దూతలు ప్రాణమపహరించుకపోగా మమతతో పోరాడి మార్పలేరు. బలగమందరు దుఃఖపడుట మాత్రమే కాని ఇంచుకే నాయుష్యమీయలేదు. చుట్టముల మీది భ్రమ తీసి చూడబెట్టి సంతతం నిను నమ్ముట న్యాయంబు. భూషణ వికాస శ్రీధర్మముల నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇదే మాట ఎంత స్పష్టంగా చెప్పాడు, తల్లిదండ్రులు, తనయులు, ఆప్తులు, మేనమామగారు, ఓ భావమరుదులు, చాలా పెద్ద బలగం మాది. 75 మంది ఇంట్లో ఉంటాం, 4 భావమరుదులు, ఇంతమంది ఉన్నాం, ఎవ్వరు వెంటొచ్చేది. అందుకే నేను చెప్పేది అదే, వీరెవ్వరిని నమ్మరు. రావణాసురుడు అంటాడు రామాయణంలో, విద్యతే జ్ఞాతితో భయం అంటాడు. ఈ కొంప ముంచేది ఎవరు అంటే ఎవడో కాదు, నీ బంధువే, నీ జ్ఞాతే నీ కొంప ముంచుతాడు. ఎవరిని నమ్మినా నీ జ్ఞాతిని నువ్వు నమ్ముకురా అంటే. కాబట్టి వీరే అతను చూసి దెబ్బ కొట్టేవారు వీరు, మన బలహీనతలన్నీ తెలిసిన వారు వీరు. కాబట్టి వారిని లెక్క పెట్టకు, ఎవరుగా మన ధర్మం, నీవు అర్జించినటువంటి పుణ్య విశేషం అది నిన్ను కాపాడుతుంది, అది నీ వెంటొస్తుంది. ఇదే ఇక్కడ నిత్య సత్యమైనటువంటి మాట. కాబట్టి భగవత్పాద శంకరుడు ఇక్కడ తన కోసం తాను ప్రార్థించలే, వారి కోసం ప్రార్థించినాడు. అమ్మ ఏమన్నది, ఇవ్వాలనుకున్న కానీ వీడికి ఇవ్వలేరు. వీరు ఒక్కనాడు ధర్మం చేసి లేరు, దానం చేసి లేరు, పుణ్యం చేసి లేరు, ఏమాత్రం చెయ్యలేరు. అందుకే ధనం ఎప్పుడు కాపాడబడుతుంది, ధనానికి ఎప్పుడు రక్షణ అంటే, ధనానికి రక్షణ దానికి సరి అయినటువంటి ధర్మం చేస్తే అప్పుడే కాపాడబడబడుతుంది. 1000 రూపాయలు సంపాదించిన తర్వాత 900 రూపాయలు పూర్తిగా అనుభవించాలనుకుంటే 100 రూపాయలు దానికి సరి అయిన విధంగా ధర్మాన్ని చేయి. అప్పుడు ఈ 900 రూపాయలు నీకు సకలమైనటువంటి వినియోగంలోకి వస్తాయి. అది ఇక్కడ లెక్క. అంతేకాని పూర్తిగా నేనే అనుభవిస్తా అంటే అది ఎప్పటికీ కుదిరేటువంటిది కాదు. నిజానికి ఈ ఒక్క సిద్ధాంతం ఇతర మతాల్లో ఉంది చూడండి. మీరు ఇస్లాం స్వీకరిస్తే ఇస్లాంలో దాదాపు 16% 20% మతం కోసం పక్కన పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. అలాగే క్రైస్తవంలో ఉంది, మన దగ్గర లేదు అంటాడు మనవాడు. ఓ పిచ్చివాడు, అదే రాని అవివేకం, లేదు లేదు కాదు, అన్నీ ఉన్నాయి. ఇది చూసే ప్రతి వారు కూడా అనుసరించారు, ప్రతి సంప్రదాయంలో ఉంది, మన దగ్గర ఉంది తప్పనిసరిగా. అదే భారతంలో ఎన్నో ధర్మాలు ఉన్నాయి, అందుకే భారతము శాంతి పర్వం, అనుశాసన పర్వం. ఎన్ని ధర్మాలను భీష్ముడు ఇక్కడ ప్రవచించాడంటే అవి గొప్ప. ఎవడైతే తనకు అధికంగా ఇంకా తనకంటే కూడా తనకు ఒక సరిపోగా ఇంకా దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడో, సస్తేరవత దండమర్హతి అంటాడు, వాడిని దొంగలాగా శిక్షించాలి అన్నాడు. ఎవడైతే తనకు నిండగా కడుపు నిండిన తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత చూడండి, ఇప్పుడు ఒక్కొక్కరిని చూస్తే అదే అనిపిస్తుంది, దాహం, తృష్ణ. ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క చోట 5,000 ఎకరాలు, 2,000 ఎకరాలు, 100 ఎకరాలు, 150 ఎకరాలు. ఏం చేస్తాడు వీడు? ఎన్ని ఉన్నాయో నాకే తెలియదంటాడు. ఇవి పోక ఇంకా కొత్తది కూడా కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏమైపోతుంది చివరికి? దేనికోసం? ఇంత చేసినా నువ్వు ఉండేది ఒకే ఇంట్లో, ఇంత చేసినా నిన్ను తగలబెట్టేది నీ ఏ స్థలాలు ఏ విట్టల్లో నిన్ను తగలబెట్టాలి. తిరిగి తీసుకువెళ్ళి మెడల్ గౌన్స్కు తగలబెట్టాల్సిందే తప్ప, ఓ ఇంత స్థలం ఉంది కదా నీకోసం, ఈ కొడుకులు ఏదైనా కేటాయిస్తారా? ఆ వ్యర్థం ఎందుకు బాడీకి అంటే ఏది ఉండదు. చివరికి తీసుకువెళ్ళి ఏ నది ఒడ్డునో తగలవేస్తారు. ఆ తగలవేయడం కూడా ఇప్పుడు ఏమిటి అంటే, పూర్వకాలంలో కాస్త కట్టెలు పెట్టి తగలవేసేవారు. ఇప్పుడు కట్టెలు కూడా పెడతామని బాడీని తీసి డైరెక్ట్ గా మిషన్ లో పడేస్తున్నారు, భస్మమై కూర్చుంటారు. ఎందుకు కట్టెలు వేస్తారు? కాబట్టి ఇటువంటి స్థితి, ఏడ్చేవాడు అంతే, ఎవరూ లేరు. అందుకే నేను చెప్తాను, మా హైదరాబాద్ చాలా ప్యాకేజెస్ ఉన్నాయి, గొప్ప ప్యాకేజెస్ ఉన్నాయి. పుట్టడం ఎంత ఉత్సవమో పోవడం అంత ఖర్చేనట. పుట్టేటప్పుడు ఎలాగైతే నర్సింహోంలో ఇంత ఖర్చులు పెట్టుకొని చాలా ఖర్చులతో పుడతాడు, పోవడం కూడా అదే. అయ్యా వీడి కర్మకాండ చేయించాలి 12 రోజులు అంటే వారు 3 రకాల ప్యాకేజెస్ ఇస్తారు. అయ్యా ఫస్ట్ ప్యాకేజ్, సెకండ్ ప్యాకేజ్, థర్డ్ ప్యాకేజ్. ఫస్ట్ ప్యాకేజ్ సిల్వర్ ప్యాకేజ్, 2వ ప్యాకేజ్ గోల్డ్ ప్యాకేజ్, 3వది డైమండ్ ప్యాకేజ్. ఏం ప్యాకేజ్ అండి ఇది? సిల్వర్ ప్యాకేజ్. మరణించిన తర్వాత మీరంతా కూడా సామాన్లన్నీ కూడా మీరు సర్దుబాటు చేస్తే మా పురోహితులు వారు వచ్చేసి సక్రమంగా జరిపిస్తారు, అంత యథావిధిగా జరుగుతుంది. దీనికి 35,000 రూపాయలు ఛార్జ్ అవుతుంది. ఇది సిల్వర్ ప్యాకేజ్. గోల్డ్ ప్యాకేజ్ అన్నాడు. ఇదేమిటి? దీంట్లో సామాను మాదే, అంతా మాదే, మీరు ఏమక్కర్లేదు, అన్నీ మాదే, అన్నీ మేమే చేస్తాం. మొత్తం 12 రోజుల వరకు మీకు ఏది, మీరు కేవలం వచ్చి కూర్చుంటే చాలు. ఈ గోల్డ్ ప్యాకేజీలో 80,000 రూపాయలు అవుతుంది. సరే, మరి ఈ డైమండ్ ప్యాకేజ్ ఏంటయ్యా అన్నారు. ఇది కూడా ఇంకొక విశేషం, ఈ దగ్గరకు వచ్చేసరికి చాలా మంచి ఫెసిలిటీ మేము కల్పిస్తున్నామండి. ఏమిటి అంటే, సామాన్లతో సహా అన్ని మేమే ప్రొవైడ్ చేసి శివాన్ని తీసుకువెళ్ళటానికి. ఇవేవి కాకుండా స్పెషల్ ఆఫర్ ఏంటంటే, పోయిన తర్వాత ఏడవటానికి మందిని కూడా మేమే సప్లై చేస్తాం అన్నారు. ఏడ్చే మనుషులను కూడా మేమే ఇస్తాం, ఇది స్పెషల్ ప్యాకేజ్ అన్నాడు. చూడండి, ఎందుకంటే ఇప్పుడు ఏడవటానికి ఎవరున్నారు? ఎవరు ఏడవాలి చెప్పండి. కాబట్టి ఏడవటి ఏడ్చే మనుషులను కూడా తీసుకువచ్చినటువంటి సంస్కృతిలో మనం ఎంత కూరుకపోయామంటే ఆలోచించింది. కాబట్టి ఇది జరుగుతోంది. ఇవాళ మనం ఇది వింటూ ఉంటే మనకేదో హాస్యాస్పదంగా ఉండొచ్చు, కానీ ఇది జరుగుతున్నటువంటి సత్యం. కారణం ఏమిటి? కేవలమైనటువంటి ధనం అనేటువంటి దాంట్లో పడిపోయి విలువలను కోల్పోతున్నాం మనమంతా కూడా, విలువలకు స్థానం లేకుండా పోతున్నది. అదే అంటాడు ఇక్కడ భగవత్పాదుల వారు, మీరు బయటపడండి. అందుకే ఇంత చక్కటి ఉపదేశం భజగోవింద స్తోత్రం అంటే, అందుకే భజగోవిందం అనేటువంటిది ఎంత గొప్ప స్తోత్రం. శంకరాచార్యుల వారి స్తోత్రాల్లో ఇట్ ఈజ్ ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కోర్స్ ఇది భజగోవిందం. మానవుడు మానవుడుగా ఎలా మారాలి, మానవుడు మాధవుడుగా ఎలా ఉండాలి అనేది ప్రాక్టికల్ గా చూపించాడు. ఇది సత్యము, ఇది అసత్యము, ఈ రెండిట్లో తేడా తెలుసుకు. కాబట్టి ఇతరమైనటువంటి ఆశ అనేటువంటి పాషల్లో పడిపోయి విలువలకు పిలువకాలిచ్చి ఆ వ్యామోహంలో పడిపోతున్నటువంటి ఓ నరులారా తెలుసుకోమని శంకరుడు స్తుతించినాడు. కాబట్టి ఇక్కడ లక్ష్మీదేవి అన్నది వీరు పుణ్యం చెయ్యలేదు, అందుకే చెప్తున్నారు పుణ్యం చెయ్యండి. ఎలా చేయాలి పుణ్యం అంటే, అందరూ హరిప్రసాద్ లాగా వారిలాగా గుడి కట్టించలేరు, ఇలా చేయలేరు. మరి ఇంత గొప్పగా గుడి కట్టించి ప్రవచనమందరం కట్టించి ఇన్ని చేసిన తర్వాత అయ్యో వారికి డబ్బుంది కాబట్టి వారికి కట్టించారు, మేమేం చేస్తామండి అని అక్కడ అనుకోక్కర్లేదు. వారి దగ్గర అది ఉంది కాబట్టి అది కట్టించాను, వారు పుణ్యాన్ని చేసినారు, మీరేం చెయ్యాలి? ఇంత గొప్ప ఉన్నటువంటి ఆలయంలోకి మీరు నిత్యం వచ్చి ఇక్కడికి దేవత దర్శనం చేసుకుంటే చాలు, మీకు పుణ్యం వచ్చేస్తుంది, అది మీ కర్తవ్యం. ఈ గణేశ కర్తవ్యాన్ని కూడా చేయకపోతే ఎందుకు? ఇవాళ ఉదయం పూట ఎంత మంచి పూజ చేసినారు, శుక్రవారం నాడు చక్కగా, చాలా విశేషం. నాకు తెలిసి ఏ ఆలయంకి వెళ్ళినా రూపాయో రెండో 15 రూపాయలు ఖర్చు పెట్టాలి తప్ప ఎవరు ఇవ్వరు. మీరు ఏ ఎండోమెంట్ ఆలయంలోకి వెళ్ళండి, దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఆలయంలోకి వెళ్తే మీకు ఎంత ఖర్చు అవుతుంది దర్శించుకోవాలని, అంతే కూడా డబ్బు. నిజానికి దేవతా దర్శనానికి డబ్బు పెట్టకూడదు, అది మన ప్రారంభం. ఇక్కడ డబ్బు పెట్టడం జరిగింది. అటువంటిది ఏ గవర్నమెంట్ చేయలేనటువంటి ఒక పనిని ఇక్కడ ఈ గుంటూరు శంకరవటం అనేటువంటిది చెయ్యడం చాలా గర్వకారణం. కారణం ఏమిటి, మీ అందరికీ పళ్ళెం ఇచ్చి, ఫోటో ఇచ్చి, పూలు ఇచ్చి, కొబ్బరికాయ ఇచ్చి, కుంకుమ ఇచ్చి, అర్చన చేయడానికి బ్రాహ్మణుని ఇచ్చి, ఏసీ హాల్లో కూర్చుండబెట్టి, కేవలం మీరు ఖాళీ చేతులతో రండి, పూజ చేసుకొని ఆ పూజ చేసిన తర్వాత దానికి నైవేద్యం పులిహోర కూడా ఇచ్చి, ఇంకా ఇది అయిపోయిన తర్వాత లక్కీ డిబ్బెట్టి చీరలు ఇవన్నీ ప్రసాదంగా ఇచ్చి, ఇన్ని ఇచ్చి మీరు కేవలం మా దగ్గరికి వచ్చి పూజ చేసుకోండి అయ్యా అంటే దానికి కూడా రెస్పాన్స్ లేకపోతే ఇక ఎందుకు జీవించి ఉండి చెప్పండి. ఇన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేసిన తర్వాత కూడా మేము చెయ్యలేమంటే అంతకంటే హీన స్థితి ఇంకొకటి లేదు. ఇంకా ఇంతకంటే మరేం చెయ్యలేదు. ఇది నిజానికి పని ఎవరు చెయ్యాలి, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు చెయ్యాలి, ప్రతి ఆలయంలో చెయ్యాలి. కానీ వారు చేయలేనటువంటి పనిని అక్కడ మీరు ఆచరిస్తున్నారంటే చాలా గర్వకారణమైనటువంటి మాట. కాబట్టి ఏమిటి, కనీసము ఇన్ని సౌకర్యాలు పూర్చిన తర్వాత భక్తితో వచ్చి పూజించుకునేటువంటి అదృష్టమైనా మనకుండాలి. అది కూడా చెయ్యకపోతే ఇక వాడు ఎప్పటికీ కూడా జీవితంలో బాగుపడే సూచన లేనట్టే లెక్క. అది ఖచ్చితంగా ఇంత కఠినంగా చెప్తున్నాడని అనుకోవద్దు. ధర్మం విషయంలో కఠినం అనిపించినా ఆలోచించాలి కాస్త. కాబట్టి పూజ ఎలా పుణ్యం చేయాలి, పుణ్యం చేయడానికి డబ్బే అక్కర్లేదు, పుణ్యం చేయడానికి మనస్సు కావాలి, పుణ్యం చేయడానికి కేవలమైనటువంటి దీనితోనే పుణ్యం సాధిస్తా అనేటువంటి మాట లేదు. మనోవాక్కాయ కర్మలతో ఆలయాలు అందరూ కట్టించలేదు. కట్టించిన ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడంతో మనకు పుణ్యం వస్తుంది, మనకు ఆ పుణ్యం అనేటువంటిది సంప్రాప్తిస్తూ ఉంటుంది. కావున అటువంటి ధర్మాన్ని ఆచరించండి, అది ఒక పుణ్యాన్ని చెయ్యండి. అదే కుండీలో దబ్బింతలు వేయాలి, ధర్మం చేయాలా అక్కర్లేదు. ఎంత అంటే పూజలో సంభవద్భి ద్రవ్యై సంభవద్భి ఉపచారై సంభవతా నియమేన యథాశక్తి ఇన్ని చెప్పుకుంటాం. నా శక్తి ఉన్నంతగా, నేను సమకూర్చుకున్నంతగా, నాకు వీలైనంతగా నేను చేస్తున్నాను కానీ అంతే. ఎందుకంటే కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టే శక్తి మనకు లేదు, ఉన్నంతలో మన శక్తిని మనం వినియోగింపజేస్తున్నాం. కాబట్టి వీలైనంత ధర్మాన్ని మీరు ఆచరించండి. ఎలా ఆచరించాలి, ఇదే ఆచరించాలి. ఎవరికి విధించబడినటువంటి కర్తవ్యాన్ని వాడు ఆచరించడమే ధర్మం అని శంకరాచార్యుల వారు గీతా భాష్యంలో రాసినారు. మీకు విధించినటువంటి కర్తవ్యాన్ని మీరు పూర్తి చేయడమే మీ ధర్మం, ఆ ధర్మాన్ని చేస్తే చాలు. కావున ఇక్కడ వీలైనంతగా శక్తి ఉన్నంత, శక్తి ఉన్నవాడు తిరుపతి హుండీలో వెళ్ళి 1,00,000 రూపాయలు వేస్తాడు, లేనటువంటి వాడు 10 రూపాయలు వేస్తాడు, ఇంకా లేనటువంటి వాడు రూపాయే వేస్తాడు. ఇక్కడ రూపాయి వేసినటువంటి వాడికి తక్కువ పుణ్యం, 100 రూపాయలు వేసినటువంటి వాడికి ఎక్కువ పుణ్యం, 1,00,000 రూపాయలు వేసినటువంటి వాడికి ఎక్కువ పుణ్యం అనేటువంటి తారతమ్యాలు భగవంతుడు చూపించడు. వారికి ఎంత పుణ్యం ఇస్తాడో నీకు అదే పుణ్యం ఇస్తాడు. నీ రూపాయి విలువ, వాడి 1,00,000 రూపాయల విలువ ఒకటే విలువ, భగవంతుడు ఒకటే విలువ కట్టేస్తాడు. నువ్వు సమర్పించేటప్పుడు నీ యొక్క మనస్సు నీ యొక్క బుద్ధిలో ఉన్నటువంటి తేడాను గమన భగవానుడు గమనిస్తాడు. అదే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవలసినటువంటిది. అందుకే శంకరుడితోని ఆ తల్లి వాదించింది, నాయనా శంకర, మీరు కొద్ది ధర్మం కూడా చేయలే పూర్వజన్మలో, నేనేమి ఇవ్వా. అంటే అన్నాడు శంకరుడు, అమ్మా ఇలా మాట్లాడితే ఎలా చెప్పు తల్లి.
ఇది తద్వచనం సశుశ్రువాన్ నిజగాద అంబమయీదమర్పితం ఫలమధ్య దదస్వ తత్ఫలం దయనీయో యది తేపమిందిరే.
అమ్మా జగజ్జనని, నీ అనుగ్రహ పాత్రుణ్ణి నేను అయినట్లయితే, నీ కరుణ నా మీద కురిపించదలచినట్లయితే ఒక చిన్న కోరిక నేను వేడుకుంటున్నా. ఏమి ఇవ్వలేదన్నావు కదా, ఇదిగో మా ఈదమర్పితం, ఈ ఎండిపోయిన ఉసిరికాయ ఇచ్చింది కదమ్మా, ఈ ఎండిపోయిన ఉసిరికాయతో నేను చాలా తృప్తి పడ్డాను. అసంతుష్టో ద్విజోనష్ట సంతుష్ట ఇవ పార్థివ అంటాడు విదురుడు భారతంలో. అసంతుష్టుడైనటువంటి బ్రాహ్మణుడు ఎప్పుడు నష్టపోతాడు? ఎప్పుడైతే బ్రాహ్మణుడు సంతుష్టుడవుతాడో ఇచ్చిన వాడికి పుణ్యము అదే విధంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను సంతృప్తిగా ఉన్నాను, నాకు కడుపు నిండిపోయింది, దీనికి తగిన ఫలితం ముగించి ఇనిస్తున్న ఫలితం కావాలి ఇప్పుడు నాకు. ఎప్పుడో ఇస్తాను కాదు, ఇప్పుడు నాకు ఉసిరిగా ఇచ్చింది, నేను చాలా తృప్తిగా ఉన్నా, ఫలమధ్య గతస్వతత్ఫలం దయనీయో ఎదితే పొందిరే, కాబట్టి దానికి తగిన ఫలితం ఇది తల్లి అనగానే శంకరుడి యొక్క ఆ విచిత్రమైనటువంటి వాదాన్ని చూచి పులకించిపోయినటువంటి ఆ జగజ్జనని పరాభట్టానికి తన పుత్రుడిలాగా అధికమైన వాత్సల్యాన్ని భగవత్పాద శంకరుడి పైన చూపించి తన కరుణాపూరితమైనటువంటి ఆ దృష్టితో తన దివ్యమైనటువంటి అనుగ్రహ పాత్ర విశేషాన్ని ఆ కుటుంబం పైన చూపిస్తూ తన యొక్క హస్తము నుండి బంగారు ఉసిరిగాయల యొక్క వర్షము ఆ ఇంటిలో కురిపించి బంగారు ఉసిరిగాయలతో ఆ గృహాన్ని మొత్తాన్ని కూడా నింపిందట. ఎండిపోయిన ఉసిరిగాయకు ఒక గృహాన్ని ఆ జగదంపిక మంచి బంగారు ఉసిరిగాయలతో నింపింది. ఇది కనకధారాస్తవం యొక్క ఫలితము ఇక్కడ చెప్పడం జరిగింది. చూడండి, శంకరుడి కోసం కాదు ఇక్కడ, తన కోసం కాకుండా వారి కోసం ప్రార్థించాడు, ఫలితం వచ్చింది. మనము ఇంతే, జగత్తు కోసం ప్రార్థన చేస్తే జగత్తు బాగుంటుంది, మనము బాగుంటాం. అమునా వచనేన తోషిత కమల తదుభవనం సమస్తత కనక ఆమల తీరపూరయ జనతాయ హృదయంచ విస్మయై. జగత్తంతా చూసి ఆశ్చర్యపోతున్నాను. నాకు తెలిసి లక్ష్మీదేవి 2 సార్ల బంగారు వర్షాన్ని కురిపించింది. ఒకటి భగవత్పాద శంకరులకు క్రీస్తు శకం 792 ప్రాంతంలో కురిపించింది. ఇక తర్వాత ఎప్పుడు కురిపించింది? ఆ పరంపరలో వచ్చినటువంటి భగవత్పాదుల యొక్క పరిపూర్ణ అవతారమైన విద్యారణ్యస్వాముల వారికి లక్ష్మీదేవి ఈ వర్షాన్ని కురిపించింది. విజయనగరం సామ్రాజ్యాన్ని నిర్మించేటప్పుడు ఆ జగజ్జనని వచ్చి లక్ష్మీదేవే ఆ విద్యారణ్య యతీంద్రులకు ఆ వర్షాన్ని గురిపించిందని మొత్తం అంతా కూడా. అందుకే 2 సార్ల జగదంబిక యొక్క కరుణాకటాక్ష విశేషం అనేటువంటిది చరిత్రలో కనిపిస్తుంది. అది కేవలం ఈ సంప్రదాయంలో మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి శంకరుడే ఆ తర్వాత విద్యారణ్యులే ఈ అనుగ్రహాన్ని పొందారు. విద్యార్థులకు కూడా చిన్నతనంలో చాలా దరిద్రంతో ఉన్నారు పాప. నీకు 2వ జన్మలో బాగా ధనం వస్తుందన్నారట, కానీ 1వ జన్మలో లేదన్నారు. అందుకే ఆయన యతీశ్వరుడు అయిన తరువాత ప్రవీతమైన దెబ్బ వచ్చింది. ఏమీ లేనటువంటి స్వామి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడంటే చూడండి, ఒక యతీశ్వరుడు భారతీయ సంప్రదాయంలో మన సమాజాన్ని ఉద్ధరించడానికి కాషాయ రంగు గుర్తులు పెట్టుకున్న ఒక యతీశ్వరుడు ఒక విజయనగర మహారాజ సామ్రాజ్యాన్ని స్థాపించాడు అంటే మన దగ్గర యతీశ్వరుల యొక్క శక్తి ఎంత విశేషంగా ఉందో గమనించండి. తన కోసం కాకుండా వారి కోసం తన యొక్క తపస్సును ఖర్చు పెట్టాడు. ఇవాళ ఈ సమాజం ఈ విధంగా ఉద్ధరించబడ్డది అంటే ఒక విద్యార్థుల యొక్క అనుగ్రహ విశేషం. అందుకే నేను అనుకుంటాను 780 ప్రాంతంలో సమాజాన్ని ఉద్ధరించింది శంకరులైతే, ఆ తరువాత ఇతర మతస్థుల యొక్క పరిపాలనలో అణిగిపోయినటువంటి ఈ మన యొక్క ఈ జగత్తును ఆ స్థాయిలో ఉద్ధరించింది విద్యారణ్య స్వామి. అందుకే ఈ వైశాఖ మాసంలో ఇది వైశాఖ శుక్ల పంచమి శంకరాచార్య జయంతి, వైశాఖ శుక్ల సప్తమి విద్యారణ్య స్వామి వారి జయంతి పక్క పక్కగే వచ్చాయి. కానీ ఏమైపోయింది అంటే శంకర జయంతి ఉత్సవాలు చేయటంలో విద్యారణ్య జయంతిని మర్చిపోయారు చాలా మంది. దగ్గర దగ్గరగా వచ్చేసరికి 5 రోజులు ఉత్సవాలు చేసి 6 రోజులు 7 రోజులు వచ్చే అయిపోతారు. కానీ నిజానికి విద్యారణ్య స్వామి వారి యొక్క జయంతిని కూడా మనం అదే స్థాయిలో జరుపుకోవాలి. మహనీయుడు, ఆ మహానుభావుడు లేకపోతే ఇవాళ ఎలా ఉండేదో పరిస్థితి. అందులో తెలుగు దిగ్గజం మనవాస, ఆ విద్యారణ్యుల కాలం నుంచే శృంగేరి జగద్గురు పీఠానికి తెలుగు వారి యొక్క పీఠాధిపత్యం అనేటువంటిది ప్రారంభమైంది. ఆయన శాసనం చేసినాడు పీఠాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అంటే, పీఠాధిపత్యం నిర్వహించేటువంటి యోగ్యత తెలుగు వారికే ఉన్నది అనేటువంటి శాసనము శ్రీ విద్యారణ్య స్వామి వారు చేసినారు. అందుకే శృంగేరి జగద్గురు పీఠంలో విద్యార్థుల తర్వాత వచ్చినటువంటి పీఠాధిపతులంతా కూడా తెలుగు వారు కావటము అది ఆ స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి భిక్ష. ఆనాటి నుండి నేటి భారతీ తీర్థ మహాస్వాముల వారి వరకు వారి యొక్క ఆశీర్వచనం అనేటువంటిది అప్రతిహతంగా కొనసాగుతూ వస్తున్నది ఈనాటికి అంతే. అందులో ఈ అదృష్టం ఇప్పుడైతే మీ జిల్లాకి దక్కింది, ఇక్కడే దక్కింది. స్వామివారి యొక్క స్థలం నరసరావు పేట దగ్గర అంతకుముందు ఉన్నటువంటి అందరూ విద్యాతీర్థ మహాస్వామి వారు బెంగళూరులో ఉన్నప్పటికీ వారి తెలుగునాడు కుటుంబం. చంద్రశేఖర భారతి స్వామిల వారి తెలుగు వారే. వారి పైన ఉన్నటువంటి సచ్చిదానంద శివామినంత నరసింహ భారతీ స్వామి వారు ఆ జగద్గురు పీఠంలో ఉన్నటువంటి తెలుగు పండితులు. వారికంటే ఉన్న ముందున్నటువంటి ఉగ్ర నరసింహ భారతీ స్వాముల వారిది పులిగినాడు ప్రాంతమే అంటే. ఇలా ఈ పరంపర అంతా తీసుకుంటే మనకు ఆ యోగ్యత దక్కింది. జగద్గురువులయ్యేటువంటి యోగ్యత తెలుగు వారికి దక్కడం అనేటువంటిది విద్యారణ్య స్వామి వారు పెట్టినటువంటి దీక్షనే. కాబట్టి అటు శంకరుడే కనకధారను కురిపించినాడు కాంతి, ఆ తరువాత విద్యార్థులే అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషాన్ని కురిపించారు ఇక్కడ మన దగ్గర కూడా. కాబట్టి ఇటువంటి ఘనమైనటువంటి చరిత్ర మనకు మన శృంగేరి పీఠ యతీశ్వర సార్వభౌములలో కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి యతీశ్వరులు అంటే మామూలు యతీశ్వరులు కాక, అందుకే శృంగేరి జగద్గురు పీఠానికి రాజలాంఛనాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది అది? విద్యార్థుల నుంచి వచ్చింది. విద్యార్థుల వారికి ఉన్న విశేషం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి వారికి కొన్ని బిరుదులే ఉన్నాయి, విద్యార్థుల వారికి 100 బిరుదులు ఉన్నాయి. 100 బిరుదులు ఎలాగైతే శ్రీమత్ పరమహంస పరిభ్రాజకాచార్య వర్య పదవాక్య ప్రమాణ పారావారవారీన అని చెబుతూ ఉంటామో, అలాగే విద్యారణ్య స్వామి వారికి 100 బిరుదులు 100 బిరుదులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాజలాంఛనాలు మొదలైంది విద్యారణ్యుల కాలం నుంచి. అలాగే విద్యారణ్య స్వాముల వారి యొక్క కాలం అంటే ఈ ఛత్ర చామర ఈ సకలమైనటువంటి సామ్రాట్ లాంఛనాలన్నీ కూడా మొదలై ఈనాటికి అది పీఠానికి ఉన్నది అంటే స్వామి యొక్క దయ. మైసూరు మహారాజు వాళ్ళు ఇచ్చినటువంటిది, అంతకుముందు విజయనగర సామ్రాజ్యంలో ఇచ్చినటువంటిది ఆ విద్యారణ్య స్వామి వారే శృంగేరి పీఠానికి అనుబంధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో 2 పీఠాలు స్థాపించారు. ఒకటి పుష్పగిరి పీఠం, 2వది హంపి విజయనగర పీఠం, అది విద్యారణ్య పీఠం. ఈ 2 అనుబంధ పీఠాలు శృంగేరి దక్షిణామనాయ ఈ మహాపీఠానికి అనుబంధ పీఠాలుగా చెప్తారు. అందుకే ఆ పరంపర కూడా అదే పరంపరలో చెప్తారు, సంప్రదాయం కూడా ఇదే సంప్రదాయంలో వస్తూ ఉన్నటువంటిది. ఎందుకంటే ఆ స్వామివారు ఇచ్చినటువంటి సంప్రదాయం ఇదంతా కూడా, ఎందుకంటే దక్షిణం దూరంగా ఉంది కదా, ఈ పరంపర అనేది తెలుగు వారికి దగ్గర కావాలని ఆ మహానుభావుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కృషి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి యతీశ్వరులు తమ కోసం తాము కాకుండగా పరుల కోసం కోరుకోవటంలో ఇటువంటి ఫలితాలు అనేటువంటివి దక్కుతాయి అని, అందుకే కనకధారా స్తోత్రం చేస్తే మా ఇంట్లో బంగారు వర్షం కురుస్తుంది మాకు మాత్రమే రావాలి అనే కోరికతో చెయ్యకుండగా దీని యొక్క ఫలితం అందరూ అనుభవించాలి అందరికీ రావాలి అనేటువంటి కోరికతో మీరు ఈ కనకధారా స్తోత్రాన్ని చెయ్యండి. మీకు అనుగ్రహం కలుగుతుంది, ఇతరులకు కలుగుతుంది, తద్వారా దీని యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని మీరంతా కూడా పొందుతారు. అది ఈ కనకధారాస్తవం యొక్క విశేషం. ఈ విధంగా శంకర భగవత్పాదుల యొక్క అద్భుతమైనటువంటి ఈ విశేషము జగత్తంతా వ్యాపించింది. అందుకే దేవదేవతలంతా కూడా ఏమంటున్నారు శంకరుణ్ణి చూచి 5 సంవత్సరముల వయస్సులో, అంటే అంటున్నారు సమస్తమైనటువంటి పండితులంతా అజ్ఞాన అంతర్గహన పతితాన్ ఆత్మ విద్యోపదేశై స్త్రాతుం లోకాన్ భవదవ శిఖాతాపాపత్యమానాన్ ముక్త్వా మౌనం మతవితపినో మూలతో నిష్కతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా. మంచి శ్లోకం ఈ శ్లోకం. పరమశివుడు సనక సనందర సనత్కుమార సనత్సు జాతులను ఉద్ధరించటానికి దక్షిణామూర్తి రూపంలో ఎలాగైతే వటవృక్షం కింద అవతరించాడో ఆ దక్షిణామూర్తి ఈ కలియుగంలో శంకరాచార్యుల వారి యొక్క రూపంలో అవతరించాడు అన్నాడు. శంకరుడికి దక్షిణామూర్తి ఒక పోలిక ఉంది. ఏమిటి? గురులు యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం. గురువు వ్యాఖ్యానం ఏమిటి? మౌనం. గురువు యువకుడు, శిష్యులు వృద్ధులు. ఇదేమిటండి ఆ ఇదే విచిత్రం. దక్షిణామూర్తి ఎలా ఉంటాడు? ఆలయంలో దక్షిణం వైపు ముఖం పెట్టుకున్నటువంటి శివమూర్తే దక్షిణామూర్తి. అందుకే ఈ అవతారాలు రెండు, శివుడి యొక్క జ్ఞానావతారం దక్షిణామూర్తి స్వరూపం, విష్ణువు యొక్క జ్ఞానావతారం హయగ్రీవ స్వరూపం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వభూతాల హయగ్రీవ ఉపాసనే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి ఏమిస్తాడు అన్నాడు అంటే ఒక మాట అన్నాడు, కొరత లేని వస్తువే కొరతలు తీర్చడానికి చాలుతుంది. సందేహం తీర్చాలి అన్నది కూడా కోరికే కాబట్టి అది కూడా లేకుండా చేసేటువంటి తత్వము కేవలం దక్షిణామూర్తికి మాత్రమే ఉన్నది. ఎలా ఉంటాడు ఆయన? అంగుష్టం బ్రహ్మ మాత్రంచ తర్జని జీవజేమచ తయోరైక్యం ప్రగుర్వీత జ్ఞానముద్ర ప్రకీర్తిత. ఇలా ఉంటాడు స్వామి. శంకరుడు ఇలా ఉంటాడు, దక్షిణామూర్తి కూడా ఇలాగే ఉంటాడు. ఏమిటి ఇక్కడ అంగుష్టం బ్రహ్మ మాత్రంచ? ఇది బ్రహ్మం. ఈ చూపుడు వేలు ఏమిటి అంటే అది తర్జని జీవయే వచ. ఆ రెండు కలిసి ఏకం చెయ్యటం తయోరైక్యం ప్రగుర్వీత. ఇదేమిటి? జ్ఞానముద్ర ప్రకీర్తిత. జ్ఞానముద్ర అన్నారు ఇది. అంటే అంగుష్టానికి పక్కన ఉన్నటువంటిది చూపుడు వేలు. ఈ చూపుడు వేలు దేన్ని చూపుతుంది? దూరంగా ఉన్నటువంటి దాన్ని చూపుతుంది. అది ఆ దూరంగా ఉంది ఏదో కాదురా ఇదే అని ఆ దాన్ని తీసుకొచ్చి ఏకం చేయటమే నిజమైనటువంటి జ్ఞానం అన్నారు. అంటే లోపలి వస్తువు బయటి వస్తువు ఒకటే, రెండు కాదు. రెండు అనుకుంటున్నావా నువ్వు ద్వైతంలో పడిపోతావు. రెండు కాదు, ఉన్నది ఒకటే. అదే దక్షిణామూర్తి చెప్పేది. మౌన వ్యాఖ్య ప్రకటిత పద బ్రహ్మతత్వం యువానం. స్వామి ఎలా ఉన్నాడు? వరిశిష్టాంతే వసదృశైషి గణైరావృతం బ్రహ్మ నిష్ఠీ ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తి స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీఢే. దక్షిణామూర్తి ఇచ్చేటువంటిది యథార్థమైనటువంటి జ్ఞానం. ఆ స్వామే ఈ లోకాన్ని పరమ పావనం చెయ్యటానికి ఇక్కడ ఆయన శంకరుడి యొక్క రూపంలో అవతరించారు అన్నారు. కాబట్టి శంకరుణ్ణి ఆశ్రయించడం, దక్షిణామూర్తిని ఆశ్రయించడమే, దక్షిణామూర్తి యొక్క అపర అవతారమే శంకర భగవత్పాదుల వారి యొక్క అవతారం అని విద్యారణ్య స్వామి వారు కూడా కీర్తిస్తూ ఇక్కడ ఒక మాట అన్నారు. ఎన్ని గుణాలట శంకరుడిలో అంటే అన్ని గుణాలు కాదట. శంకరుడి గుణాలను వర్ణించటానికి నాకు రావట్లేదంటాడు విద్యారణ్యుల వారు. ఎందుకు? పుష్పదంతుడి మహిమ స్తోత్రంలో చూడండి, అసిత గిరిజమ ముస్యాత్ గజ్జలం సింధు పాత్రే సుగతరు వరుషాకాలేఖిని పత్రమురువి లిఖతియతి కృతి శారదా సర్వకాలం తద విధమ గుణానాం ఈశ పారం నయాతి. పరమశివుడి స్తోత్రం, పరమశివుడి చరిత్ర రాద్దామనుకున్నారట దేవతలంతా కలిసి. ఇలా ఏం చెయ్యాలి? మరి పెన్ను కావాలి, బుక్ కావాలి. అంటే అసిత గిరి సమంశ్యాను కాటుక కొండను తీసుకువెళ్ళి సింధు పాత్రే సముద్రంలో వేసినాడు. శిరాగా మారిందట. రాయటానికి లేఖిని కావాలి అనగానే దేవతలంతా వెళ్ళి సురత రువ రుషాఖ లేఖిని ఆ కల్పవృక్షం యొక్క కొమ్మను విరిచి తీసుకొచ్చినాడు. మరి పుస్తకం కావాలి కదా, పెన్నుంది, సిరా ఉంది, బుక్ ఏమిటి? పత్రమురువి. ఈ భూమి మొత్తాన్ని పత్రంగా మార్చారట. రాసేది ఎవరట? ఇంత పెద్ద దానిపైన భూమండలం అంతా రాసేంత శక్తి కావాలంటే మన వల్ల అవుతుందా? ఎవరు రాయాలి? లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం. చదువుల తల్లి అయినటువంటి శారదాదేవి వ్రాయడం మొదలుపెట్టి ఎప్పుడు పొద్దున్నో మధ్యాహ్నమో సాయంత్రమో కాదట, సర్వకాలం అన్ని కాలాల ఎందు వ్రాస్తూ ఉన్నప్పటికీ శంకర తమ గుణానాం ఈశ పారం నయాతి. ఒక్క గుణం కూడా పూర్తి చేయలేకపోయిందట. చదువుల తల్లైన శారదయే ఇలా రాయలేకపోతే మనము శంకరుడి గురించి ఏమని చెప్పగలం చెప్పండి? అందుకే కాళహస్తీశ్వర శతకంలో అంటాడు దూర్జటి, స్వామి నేను ఉపమాలంకారంతో చెప్పాలా, ఉత్ప్రేక్షాలంకారంతో చెప్పాలా? ఉపమా అంటే పోల్చి చెప్పే అలంకారం. అలా ఉంది, ఇలా ఉంది, శంకరుడు ఇలా ఉన్నాడు అంటే ఎక్కడ? ఈ శంకరుణ్ణి ఎవరితో పోల్చి చెప్పగలదు చెప్పండి? పోలిక లేదు నీకు. అప్రమేయ గుణ సంపన్నుడివి కాబట్టి నీకు పోలిక లేదు. కాబట్టి ఉపమాలంకారం నీ దగ్గర పనికిరాదు. వాడు ఉత్ప్రేక్ష అలంకారం తీసుకోవాలా? ఉత్ప్రేక్ష అంటే ఊహించి చెప్పడం. ఊహించి చెప్పాలా? నా ఊహకు అందట్లేదే నువ్వు. ఏమని ఊహించాలి నేను? ఏ రూపంలో నేను ఊహించే ఆ ఊహకు అందే శక్తి కూడా, అంటే నేను ఊహించే శక్తి కూడా నాకు లేదయ్యా. కాబట్టి ఏ అలంకారాలతో చెప్పలేనయ్యా నిన్ను. అందుకే గగనం గగనాకారం, సాగరం సాగరూపమ, రామ రావణయోర్ యుద్ధం రామ రావణయోరివ. శంకరుడికి శంకరుడే సాటి కానీ శంకరుడితో ఇంకొకరిని చెప్పటానికి వీలు లేకుండగా అద్భుతమైన అప్రమేయమైన అనంతమైన కళ్యాణ గుణములతో ఈ లోకంలో శ్రీరామచంద్రమూర్తి లాగా ఈ ఆదిశంకర భగవత్పాదులు ప్రకాశిస్తూ ఉన్నారట. కాబట్టి భ్రమరాయివ పుష్ప సంచయే స్మతి సంఖ్యాకిల శంకరే గుణా. కంచల్ల గోపన్న అంటాడు, రంగ దరాది భంగ కగరాజ తురంగ విపత్పరం పరోత్తుంగ తమపతంగ పరితోషిత రంగ దయంతరంగ సత్సంగ ధర్మజాహృదయ సారస భృంగ నిశాచరబ్జ మాదంగ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. ఎన్ని గుణాలు? రంగద రాతిభంగ గగరాజ తురంగ విపత్పరం పరోత్తుంగ తమపతంగ. ఒకట రెండ అసంఖ్యమైనటువంటి గుణాలు స్వామినివి. ఎన్నని వర్ణించాలి, ఏమని వర్ణించాలి? కాబట్టి గుణాలకు అందరు నిర్గుణుడు గుణసహితుడైనప్పటికీ కూడా ఆ గుణములను మనం వర్ణించలేనటువంటి శక్తి. కాబట్టి ఇలా పరమాత్మలో ఎన్ని గుణాలో శంకరుడు ఎందు అన్ని గుణాలట. ఇలా శంకరుల యొక్క ఖ్యాతి లోకం మొత్తం కూడా ప్రకాశించబడగా ఒకరోజు ఆ శంకరాచార్యుల వారి యొక్క తల్లి పూర్ణానదికి వెళ్ళింది. పూర్ణానదికి వెళ్ళి ఆ తల్లి స్నానం చేసి ఇంటికి వచ్చే సమయంలో ఆ ఎండ వేడి ఎలా ఉంది, గుంటూరులో లాగా ఉండగా గుంటూరులో మండిపోతుంది. సాధారణమైనటువంటిది కాదు, మామూలు ఎండ కాదు. బయట పెడితే పగిలిపోవడమే, రోళ్ళైనా రోకళ్ళైనా రోడ్లైనా అంత ఎండ. అందుకని 7 గంటలు అయినప్పటికీ కూడా చాలా మంది రావట్లేదు. ఇదే కారణం పాపం, బయటికి రావటానికి భయంగా ఉంటుంది. ఆ పూర్ణానదిలో స్నానం చేసి తిరిగి వస్తూ ఉంటే ఆ ఎండ వేడికి తాళలేక ఆ తల్లి కింద పడ్డది పాపం. శంకరుడు చూశాడు, అమ్మ ఎందుకమ్మా ఆ నదికి వెళ్తావు రోజు, ఇంట్లో చేయొచ్చు కదా అని బాలశంకరుడు చెప్తే, నాన్న ఇంట్లో చేయటానికి వీల్లేదురా. ఎందుకంటే కొద్దిమందికి అలా ఉంటాయి. మా ధర్మపురంలో ఇప్పటికీ గోదావరి నదిలో స్నానం చేసే వాళ్ళే ఉన్నారు. మా దాదాగారు 83 ఏళ్ళు వచ్చినాక నీ తాత ఇంట్లో స్నానం చెయ్యి అంటే ఇంట్లో చెయ్యలేను చచ్చి, ఈ ఇంట్లో ఈ విధవ పాత్రలలో చేయడం ఏంట నీలాగా, ఇది ఒక స్నానమా అని రోజు ఉదయమే 5 గంటలకు వెళ్ళి ఆ గోదావరి నదిలో స్నానం చెయ్యటం అది అలవాటైపోయిన తర్వాత ఎవరో అలవాటు మార్చుకోలేదు. తల్లి అన్నది నా వల్ల కాదు. ఆలోచించాడు శంకరుడు, మరి ఏం చెయ్యాలి తల్లికి. వెంటనే ఇక ఇలా కాదు, నువ్వు వినవు నా మాట అని పూర్ణానది దగ్గరికి వెళ్ళినాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి 2 చేతులు జోడించి, సో అతనేతు మనవద్య చరిత్ర స్మత్మ, ఆ పూర్ణానది దగ్గరికి వెళ్ళి ఆ తల్లికి నమస్కారం చేసి, అస్తవీజ్జలదిగాం కవి హృదయై, అద్భుతమైనటువంటి శ్లోకములతో ఆ పూర్ణానదిని స్తుతించినాడు. అమ్మా మా తల్లి అశక్తురాలు, నీ దగ్గరికి రాలేకపోతున్నది. పూర్ణానది ప్రత్యక్షమై, ఏం కావాలి శంకరా, ఏమీ లేదమ్మా, మా అమ్మ నీ దగ్గరికి రావట్లేదు కాబట్టి నువ్వే మా ఇంటికి రావచ్చు కదా అన్నాడు. సరే శంకర, రేపు ఉదయం ఊరికి వచ్చేస్తానే, నువ్వు అడుగుతున్నావు కదా. సరే ఇంటికి వచ్చింది, తెల్లవారిపోయింది, రాత్రి పడుకున్నారు. ఆర్యాంబాదేవి నదికి వెళ్ళటానికి బయట తలుపు తీసి చూసేసరికి ఇంటి ముందు నది ప్రవహిస్తూ ఉన్నది. శంకర ఇంటికి వచ్చింది రా నది అన్నది. ఆ నేనే రమ్మందాలే అన్నాడు. పూర్ణా నదిని, ఎక్కడో ఉన్న నదిని తీసుకొచ్చి ఇంటి దగ్గరికి ప్రవహింపజేసి తన యొక్క అద్భుతమైనటువంటి శక్తిని ఆ చూపించాడు. ఆశ్చర్యపోయారు జనులంతా కూడా. ప్రాతరేవ సమలోకత లోక శీతవాత హృతశీకరభూత నూతనామివ ధునీం ప్రవహంతి మాధవస్య సమయాసందనంత. ఆ నూతన ప్రవాహాన్ని చూచి, శంకరుల యొక్క సత్య సంకల్ప మహిమను సర్వదేవత అనుగ్రహాన్ని చూచి జనులంతా ఆశ్చర్యపోయారు. అందుకే ఈ వార్త తెలిసి కేరళ మహారాజు రాజశేఖరుడు శంకరుడి దగ్గరికి వచ్చాడు. కానుకలన్నీ కూడా శంకరుడికి సమర్పించబోతూ ఉంటే శంకరుడు అన్నాడు, అయ్యా ఇవేవి, ఈ బంగారము, ఇవేవి నాకు అక్కర్లే, నా వద్దీ వేవి కూడా అని అవన్నీ కూడా తిరస్కరించినాడు. అప్పుడు రాజశేఖరుడు అన్నాడు, శంకర నేను 3 నాటకాలు రాశాను, అదొక్కసారి మీకు వినిపిస్తా అన్నాడు. సరే అన్నాడు. అప్పటికి శంకరుడి వయస్సు ఎంత, 7 సంవత్సరాలు. ఆ నాటకాలు వినిపిస్తూ ఉంటే విన్నాడు. అంటే శంకరుడి యొక్క మేధస్సు చూడండి మీరు, వినిపించిన తర్వాత బాగున్నాయంటాడు, ఆయన వెళ్ళిపోతాడు. చివరికి శంకరుడికి 30 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత ఈ రాజశేఖర మహారాజు యొక్క ఈ 3 నాటకాలు కాలిపోతాయి. ఆ రోజుల్లో పుస్తకాలు స్టోర్ చేసుకునే శక్తి లేదు కదా, ఇప్పుడంటే మనకు కంప్యూటర్లు వచ్చాయి, హార్డ్ డిస్కులు వచ్చాయి, ఎన్నో వచ్చాయి, అన్ని స్టోర్ చేసుకునే అవకాశం మనకు బాగా ఉంది. ఆ రోజుల్లో లేవు కదా, అందుకే తాటాకులు ఉండేవి. ఎండాకాలం వచ్చిందంటే తాటాకులు కాలిపోయేవి, పుస్తకాలు అలా ఎన్ని పోయాయో. మన భారతీయ సంపద ఎంత తరలిపోయిందంటే ఇదే కారణం. దండయాత్రల్లో ఎన్ని పుస్తకాలు పోయాయో, ఎంత విజ్ఞాన వాటాగారం తొలగిపోయిందో, అయినా ఇప్పటికి ఇంత మిగిలి ఉందంటే చూడండి. నేను తంజావూరు సరస్వతి మహల్ లైబ్రరీకి వెళ్తే అక్కడ చూడటం జరిగింది. ప్రత్యేకంగా సరస్వతి మహల్ లైబ్రరీని చూడటానికే మా గురువుగారితో కలిసి వెళ్ళాను. ఒక పుస్తకం కావాలి అంటే ఎంత అద్భుతంగా భద్రపరుస్తున్నారు. ఇప్పటికీ కొన్ని వందల తాటాకు పత్రాలు మన సంస్కృతి యొక్క వైభవం ఆ సరస్వతి మహల్లో కనిపిస్తుంది. శరభోజి మహారాజు గారు ఎంతో చక్కని అద్భుతమైనటువంటి సంస్కృతిని కాపాడుతున్నారు. వాళ్ళు ఎన్ని పుస్తకాలు, ఎంత గొప్పతనం. అందుకే నేనంట, ఎక్కడైనా సరే మీ ఇంట్లో పాత ప్రాచీనమైనటువంటి పుస్తకాలు ఒకవేళ ఉన్నట్టయితే ఆ పుస్తకాలను ఏదో దీంట్లో పడేసి దాన్ని పాడు చేయకుండా అది ఎవరికి అవసరమో వారికి యోగ్యులైనటువంటి వ్యక్తులకు ఇచ్చి వాటిని సక్రమంగా భద్రపరిచే ప్రయత్నం మీరు చేయండి. కానీ ఎందుకంటే అది చెరిగిపోని సంపద, మన సంపద అంతా అదే. ఎంత నష్టం చూడండి, ఆ మూడు పుస్తకాలు కాలిపోతాయి ఈ రాజశేఖరుడివి. అప్పుడు రాజశేఖరుడు శంకరాచార్యుల వారి దగ్గరికి వస్తే 7వ సంవత్సరంలో చెప్పినటువంటి ఆ మూడు నాటకాలను 30 సంవత్సరాల వయస్సులో శంకరుల వారు నువ్వు రాసుకోని చెప్తా అంట. అప్పుడు ఆ మూడు నాటకాలు శంకరాచార్యుల వారు చెబితే రాసుకున్నాడు. ఎంత ఏకసంధాగ్రహణ శక్తి! ఇది మన భారతీయుల యొక్క మేధస్సు. అందుకే ఒకసారి చదివితే అంతే. శంకరుడు వివేకానందుడు చికాగోలో కూర్చొని లైబ్రరీలో కూర్చొని పెద్ద పుస్తకం చదువుతున్నాడు. చదువుతూ ఉంటే ఇండియన్ సైన్స్ అని వారంతా కూడా బాగా వేలాకూలం చేస్తూ ఈ పుస్తకం ఏమర్థమవుతుంది అంటూ వేలాకూలం చేస్తే వారి దగ్గరికి వెళ్ళి మొదటి నుంచి చివరి పేజీ వరకు తాను ఏం చదివాడో అదంతా వారికి చెబితే నోళ్ళు వెళ్ళబెట్టారట. అటువంటి శక్తి మన భారతీయుల్లో ఉంది. అందుకే ఏకసంధాగ్రహణ ఒకసారి చూస్తే చాలు పట్టడం. శంకరుడి యొక్క అపారమైనటువంటి మేధాశక్తి ప్రాభవము ఈ విషయంలో మనకు కనిపిస్తుంది. రాజశేఖరుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక ఒకరోజు ఇంటికి అగస్త్యుడు, ఆ తర్వాత వశిష్ఠుడు మొదలైనటువంటి భరద్వాజుడు మొదలైన మహర్షులు వస్తారు శంకరుల యొక్క ఇంటికి. తల్లి ఆశ్చర్యపోతుంది. తనయాయ, ఆ కొడుకు యొక్క వైభవాన్ని చూసి తల్లి ఆశ్చర్యపోయి ఇక్కడి తిట్టుకొచ్చారు మహర్షులు అంటే శంకరుల వారితో ఏదో మాట్లాడుతూ కూర్చుంటారు రహస్యంగా వారు. తల్లి వచ్చి అడుగుతుంది ఏమని అంటే ఆ తల్లికి అగస్త్య మహర్షి చెప్తాడు, అమ్మా శంకరుడు ఏదో కొడుకు అనుకుంటున్నావు కానీ ఇక్కడ మామూలు శంకరుడు కాదమ్మా, ఈ జగత్తును ఉద్ధరింపజేయడానికి వచ్చినమ్మ శంకరుడమ్మా అని ఆ శంకరుడి యొక్క విషయాలు చెప్తూ ఇక ఇంట్లో ఎంతకాలం అమ్మా ఈ పిల్లవాడిని పెట్టుకుంటావు నువ్వు అని శంకరుడి యొక్క సకల విషయాలు చెబుతూ ఉంటే ఆ తల్లి దుఃఖపడుతూ ఉంది. చూడండి, నాకు ఈ ఘట్టం చదివినప్పుడల్లా రామాయణం గుర్తుకొస్తుంది. రామాయణంలో 16 సంవత్సరాలు వచ్చేంత వరకు దశరథ మహారాజు రాముణ్ణి ఎక్కడికి పంపించలే. 16 సంవత్సరం సంప్రాప్తించే సమయానికి విశ్వామిత్రుడు వస్తాడు. వచ్చి, ఓ దశరథ నీ కుమారుడిని నా వెంట తీసుకెళ్దాం అనుకుంటున్నా అన్నాడు. అంటే ఏమంటాడు, ఊన షోడశ వర్షో మే రామో రాజీవలోచన నా యుద్ధ యోగ్యత అస్య పశ్యామి సహ రాక్షసై. నా కుమారుడు 16 సంవత్సరాలు కూడా నిండినటువంటి అంతకుడు నా పిల్లవాడు, అందులో సుబాహ తాటకం మొదలైనటువంటి రాక్షసులను ఎలా చెబుతాడు, ఏ నా కొడుకు చెప్పలేడయ్యా అని చెబితే విశ్వామిత్రుడు అంటాడు, నీ కొడుకు గురించి నీకేం తెలియదు, అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచేమే తపసిస్థిత. నీ కొడుకు మహాత్ముడు, నాకు తెలుసు అహం వేద్మి, నాకొక్కడికే కాదు నాకొక్కడికే తెలుసు అంటే గర్వం. వశిష్ఠోపి మహాతేజ ఈ వశిష్ఠ వామదేవ జాబాలి కాత్యాయన మార్కండేయ ఈ మొదలైన ఈ మాననీయ మహత్తర మహర్షులందరికీ ఈ కొడుకు యొక్క వైభవం తెలుసు. ఆశ్చర్యపోతాడు దశరథుడు. అంత నవ్వుతుంటాడు, భలే ఉందే నా కొడుకు గురించి నాకు తెలియని విషయం నా కొడుకు గురించి మీకు తెలుసా అంటాడు. అదే మరి నీకు మాకు ఉన్న తేడా, నీకు తెలిసిందేమిటి, నీ కొడుకు కేవలం నీ కొడుకు అని పుత్రవాత్సల్యం తప్ప ఇంకొకరికి అనిపించట్లే, కానీ రాముడి విషయంలో అఖిలాంత కోటి బ్రహ్మాండ నాయకుడు పరమేశ్వర అవతార స్వరూపుడు ఈ జగత్తును పరమ పావనం చేయటానికి వచ్చినటువంటి కోరండ రాముడు, జగదపి రాముడు, రావణ సంహారం చేయటానికి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవతార స్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడు అని తెలిసింది మహర్షులకు. తెలియదు దశరథుడికి ఎందుకు కారణం. ఇక్కడ ఒకటే కారణం, శృతి చెప్పింది తపస బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపో తప్యత సతపస్తత్వ. బ్రహ్మమును తెలుసుకునే అవకాశం ఎలా కలుగుతుంది? ఉపనిషత్తులు అన్నాయి తపస్సు చేత బ్రహ్మమును తెలుసుకోవచ్చు. విశ్వామిత్ర పరాశర మొదలైనటువంటి మహర్షులు తపస్సుతో రాముడిని తెలుసుకున్నారు. పుత్రవత్సలు ఎవనే మమకారంతో రాముడి యొక్క యథార్థ స్వరూపాన్ని దశరథుడు తెలుసుకోలే. దశరథుణ్ణి ఒప్పించి తీసుకెళ్తాడు. ఇక్కడ కూడా శంకరుడంటే తన కుమారుడు ఒక ఆర్డినరీ కుమారుడు అనుకుంటున్నది తప్ప జగద్గురువు అనుకోవట్లే తల్లి. అందుకే ఈ అగస్త్య మొదలైనటువంటి ఋషులు వచ్చి నీ కొడుకు సామాన్యుడు కాదమ్మా అని చెబుతూ ఉంటే భరద్వాజాది మహర్షులు నివారించారు, చెప్పకు నువ్వు వెళ్ళిపోతాడు, శంకరుడికి ఏదో చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు శంకరుడు, అమ్మా ఇక నాకు బయలుదేరే సమయం ఆసన్నమైంది అంటే, ఎక్కడికి నాయన అంటే, ఎక్కడికి ఏమిటమ్మా, నేను ఎందుకోసం వచ్చాను, నేను సన్యసిద్దామనుకుంటున్నా. 8 సంవత్సరాల వయస్సు అప్పుడు శంకరుడికి, కింద పడిపోయింది. మొదలు నరికిన చెట్టు ఎలా కింద పడుతుందో అలా తల్లి కింద పడిపోయింది తప్ప. అంటే శంకరుడు అంటాడు, ఏమ్మా విచిత్రంగా మాట్లాడుతున్నావు, నా కొడుకు నా కొడుకు అంటున్నావే. కతినామ సుతాన లాలితాః కతివానేక వధూవ భుంజిః క్వరుతే క్వచత క్వభావయం భవసంగః ఖలు పార్థసంగమః. నా కుమారుడు అంటున్నావు, పోయిన జన్మలో నీ కుమారుడు ఎవరు, అంతకుముందు జన్మలో నీ కుమారుడు ఎవరు, వచ్చే జన్మలో నీ కుమారుడు ఎవరు, ఎంతోమంది కుమారులు పుడతారు, ఎంతోమందికి నువ్వు తల్లి అయ్యావు తల్లి, ఇప్పుడు నీ జన్మలో నీ కుమారుడిగా వచ్చాను. అందుకే ఒక మంచి మాట అన్నాడు విద్యారణుడు, భవసంగ ఖలు పాంతసంగమ. సంసార బంధం అనేటువంటిది బాటసారులు కలుసుకునేటువంటి ఒక నివాస ప్రాంతం లాంటిదట. కాశీకి పోతున్నాం, వారణాసి ఎక్స్ప్రెస్లో రాత్రి కూర్చున్నాం, 12 గంటలకు వెళ్ళింది సికింద్రాబాద్ నుంచి స్టేషన్ నుంచి. తెల్లవారేంత వరకు మనం మాట్లాడుతూనే ఉన్నాం, ప్రయాణం అయిపోయింది. అలహాబాద్లో దిగేవారు అలహాబాద్లో దిగుతారు, కాశీలో దిగేవారు కాశీలో దిగుతారు, అలాగే బల్లార్సాలో దిగేవారు బల్లార్సాలో దిగిపోతుంటారు. దిగిపోతూ ఉంటే మనం ఏడుస్తావా, ఏ వీడు దిగకండి మా వెంట ఏంటంటే ప్రార్థిస్తూ ఉంటారు. లేదు, ఎవడి స్టేషన్ దాకానే వాడు దిగిపోతూ ఉంటాడు. ఇది కూడా అంతే, ఎవడి మదిలీ వచ్చినప్పుడు వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. దానికి ఎందుకమ్మా ఏడుపు? అక్కడ రామాయణంలో అంటారు, ఇదం కాష్టం నద్యాం మహతి సంగత సంయోగాచ్చ వియోగాచ్చ కాతత్ర పరిదేవన. ప్రవాహంలో 2 కట్టెలు పడ్డాయి, కొద్ది దూరం కలిసి ప్రయాణించాయి, ప్రవాహం చీలిపోయింది, ఆ కట్ర అటు వెళ్ళిపోయింది, ఈ కర్ర ఇటు వెళ్ళిపోయింది, ఇది కూడా అంతే అంటాడు. ఎన్ని చెప్పినా తల్లి ఒప్పుకోలే. ఏం చెయ్యాలి? ఇది కర్ణ కఠోర భాషన శ్రవణాదు బాష్ప వినద్ధ కంఠయ. కుమారుని సన్యాస ప్రయత్నాన్ని విన్న ఆ తల్లి కొడుకు యొక్క ఈ కఠోరమైన భాషణముని వినగానే దుఃఖపడ్డట. నాయన వివాహం చేసుకో, పిల్లల్ని కను, సక్రమంగా బ్రహ్మచర్యం పూర్తి చేసావు, గృహస్థం స్వీకరించు, వానప్రస్థంలో ఉండు, సన్యాసం అప్పుడు ఆలోచించయ్యా, ఇది సంప్రదాయం కదా, నీకు తెలియదా అంటే శంకరుడు అంటాడు, అమ్మా ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయో తెలుసా, యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్. ఎప్పుడు వైరాగ్యోదయము సిద్ధించునో అప్పుడే సన్యాసం స్వీకరించాలి, కానీ ఎప్పుడో భవిష్యత్తులో వైరాగ్యం వస్తుందని దానికోసం ఎదురు చూస్తూ కూర్చోవడం కాదు తల్లి. ఓ ఎన్ని చెప్పినా ఒప్పుకోనే, సన్యాసం ఎప్పుడు స్వీకరించాలి, వైరాగ్యం కలిగినప్పుడు. యదహరేవ విరజేత్, పదహరేవ పరబ్రజే, ఎప్పుడు అఖండ అప్రమేయ అనంత పరబ్రహ్మము యొక్క ఆ యథార్థమైన సత్యస్వరూపము హృదయ పుండరీకమునందు నీకు కనిపిస్తూ ఉంటుందో, ఆ నిర్గుణ పరబ్రహ్మ యొక్క అనుసంధానం చేస్తూ ఈ భవబంధాన్ని త్యజించవచ్చు. అది ఇక్కడ సక్రమం. అంతేకాని ఈరోజు భార్య కూర బాగా చేయలేదని అలిగిపోయి ఛీ ఇక ఇంట్లో ఉండదే ఉండా ఇప్పుడే సన్యాసం స్వీకరిస్తున్నా, ఇది కాదు. సన్యాసం అనేది చాలా తేలికైన మాట కాదండి, చాలా కష్టం. న కర్మ నాన ప్రజయాధనే నత్యాగే నైకేన, దేని చేత అమృతత్వం ఉంది అది సన్యాసం చేత ఉంది. అందరికీ యోగ్యమా? లేదు. పరాశరుడు మనందరిని చూసి ఏమడుతున్నాడు? వదిలిపెట్టారు. రాసినాడు పరాశర స్మృతిలో ఏమని, అశ్వాలంబం గవాలంబం సన్యాసం ఫలవైతృకం దేవరాక్షసుతోత్పత్తి కలౌ పంచ విసర్జయేత్ ఇది పరాశరః అన్నాడు. కొన్ని వదిలిపెట్టాలి కలియుగంలో. ఏమిటి? అశ్వాలంబం అశ్వమేధ యాగం, గవాలంబం గవేష్టి, సన్యాసం సన్యాసాశ్రమం, ఫలపైతృకం మాంసంతో దగ్గరం పెట్టడం, దేవరాక్షసుతోత్పత్తి వంశం అనేటువంటిది విచ్ఛిన్నమైనప్పుడు మరుదుల ద్వారా వీరి ద్వారా సంతానాన్ని కనేటువంటి దేవరాజుల ఉత్పత్తి అనేటువంటిది ద్వాపర యుగంలో ఉండేది కలియుగంలో తీసేశారు. ఎందుకంటే దీని పేరు మీద అక్రమాలు జరుగుతాయి. మూహ మహర్షులు ఆలోచించు, వీటిలో సన్యాసం కూడా ఉంది. మరి ఇలా చెప్పినప్పుడు శంకరుడు ఎలా స్వీకరించాడు సన్యాసం? భారతీతీర్థ స్వామి వారు ఎలా స్వీకరించారు సన్యాసం? ఇలా సన్యాసం నిషిద్ధమైనప్పుడు సన్యాసం ఎలా స్వీకరిస్తాడు చెప్పండి? ధర్మ విరుద్ధం కాదా? కాదు. ఎవరికి ఈ నిషేధ వాక్యం అంటే దానికి అర్థం చెప్పాడు. ఎవరికైతే వైరాగ్యము ఉండదో వాడు సన్యాసం స్వీకరించడం. ఎందుకంటే మనకు వైరాగ్యం ఎక్కడ చెప్పండి? పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, స్మశాన వైరాగ్యం తప్పితే తత్కాల వైరాగ్యాలే కలిగేవి. అంతేకాని విన్నంతసేపు రక్తం పరుగుతూ ఉంటుంది. సంపద గారు దాచామా అయిపోయి మీది, మీకు గురవే రధీతం గురవే నివేదితం. గురువు గారు మీ దగ్గర నుంచి మేము ఏమి తీసుకుపో, మీరు ఏది ఇస్తారో అదంతా మీకే సమర్పితం. ఎందుకంటే మీ దగ్గర చేతి తీసుకువెళ్తాం అన్నట్ట శిష్యుడు. ఏమిట్రా, మీరు నేర్పిన విద్య నీకే సమర్పితం, మీరు నేర్పింది కూడా నీకే ఇచ్చేస్తున్నాం కొన్ని. అలా కాదు, ఇది కాదు. కలగాలి ఎప్పుడు? అఖండ వైరాగ్యం కలగాలి. అదంత సులభం కాదే. కాబట్టే మనందరి యొక్క వేషభాషలు చూసే పరాశరుడు రాశాడు. ఎవరి వల్ల కాదు, కలియుగంలో వైరాగ్యం చూడండి. భారతీ తీర్థ మహాస్వాముల వారి మన పీఠంలో స్వాముల యొక్క చరిత్ర పరిశీలన చేస్తూ ఉంటే ఎలా ఎలా మార్పు మనం చూడొచ్చు. భారతీ తీర్థ మహాస్వాముల వారు మేము చదువుకునే కాలంలో వారి దగ్గరికి తీర్థం కోసం వెళ్ళాలంటే లైన్లో దూరంగా నిలబడి వెళ్ళే వాళ్ళము, బాగా రష్ ఉన్నప్పుడు. ఎందుకు అంటే ఎవరూ లేనప్పుడు కనుక వెళ్తే ఆయన ఏం చేసేవాడు, ఇలా పట్టుకోవాలి ఈ శ్లోకం చెప్పుకునేవాడు, పరీక్షించేవాడు. అందుకే అందరు ఉన్నప్పుడు ఈ సింగం నేమే కాదు, ఘనాపాఠులు కూడా భయపడేవాడు. గొప్ప గొప్ప ఘనాపాఠీలు వస్తే ఆ తీర్థం పెట్టేటప్పుడు ఎక్కడో ఒక అనువాకం మొదలు పెట్టేవాడు అని. ఎంత ఘనాపాఠి అయినా స్వామివారి దగ్గర నోరు తగలదు. ఎక్కడో చోట స్వామివారి దగ్గర తప్పేది, ఏమి తప్పింది అనేవాడు. అలా మొదట్లో పరీక్షించేవారు, తర్వాత క్రమక్రమంగా తగ్గింది. మొదట్లో చాలా మాట్లాడేవారు, ఇప్పుడు ఏమిటి చూడండి, ఇప్పుడు వచ్చేసరికి పరీక్షలు లేవు, ఏమీ లేవు. అఖండమైనటువంటి నిర్మలమైన వైరాగ్యంలో చాలా వరకు మాట్లాడటం కూడా తగ్గించి అంధము కలుగుతున్నారు స్వామివారు. మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి. మొన్న జగద్గురు అనుగ్రహ భాషణంలో కూడా ఇదే మాటలు చెప్పినారు. మొన్న 58వ సంవత్సరంలో కూడా చెప్పిన మాటలు ఇవే. చాలా మంది శిష్యులు నన్ను రమ్మని అంటూ ఉంటారు, ఏమని రావాలి. మొన్న వెల్లూరు వెళ్ళాను అంటే అప్పుడు నా కర్తవ్యం మా పరమేశ్వరి గురుకులు స్థాపించినటువంటి మఠానికి 100 సంవత్సరాలు నిండాయి కాబట్టి వెళ్ళవలసినటువంటి బాధ్యత అమ్మవారు ఆజ్ఞ ఇచ్చింది, వెళ్ళాము. శారదాంబ ప్రేరేపణ ఇస్తేనే కదిలేది, అమ్మ ప్రేరేపణ ఇవ్వట్లేదు రావట్లేదు అని ఎంత నిర్వికారంగా వైరాగ్యంతో అంటే క్రమక్రమంగా ఈ పీఠానికి ఉన్న గొప్పతనం అని సంప్రదాయం చూడండి ఎంత గొప్ప సంప్రదాయమో. మీరు సాధారణంగా ఏ యతీశ్వరుడైనా చూడండి విదేశాలు వెళ్తారు, శృంగేరి జగద్గురువులు విదేశంకు వెళ్ళి వచ్చిన వారితో వారు ఎవరైతే పీఠంలో విదేశాలకు వెళ్ళిస్తూ ఉంటారో ఘనాబాట్లు పంపిస్తూ ఉంటారు వారికి పీఠంలో పూజ చేసేటువంటి సందర్భంలో వారికి యోగ్యత కాబట్టి పక్కన కూర్చుని పెడతారు. అంత స్థితిగా సముద్ర దాన్ని దాటకుండా జాగ్రత్త పడతారు. చూడండి ఇంత ఇంకొక గొప్ప విషయం చూడండి. సాధారణంగా ఇప్పుడు మన అందరూ స్వాముల దగ్గర ఏం చేస్తాం, ఫోన్లు పట్టుకొని కూర్చుంటారు. మా భారతీచిత్త స్వామి వారు టెలిఫోన్ టచ్ కూడా చేయరు కనీసం, వారు ఉన్న భవనానికి టెలిఫోనే లేదు అసలు. చూడండి సంప్రదాయం ఎలాగో అంత నిర్వికారంగా వైరాగ్యంగా ఉండేటువంటి పీఠం, ఈ పీఠంలో ఉంది ఆ వైరాగ్యం. ఆ పీఠానికి ఉన్న గొప్పతనం చంద్రశేఖర భారతీయ మహాస్వాముల వారి యొక్క వైరాగ్యం, సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారి యొక్క వైరాగ్యం. అందుకే పీఠానికి జగద్గురువులుగా ఎన్నుకోవటం కూడా అమ్మవారే ఎన్నుకుంటుంది, ఎవరో కాదు. ఏ మహానుభావుడు వైరాగ్యంతో ఉదయించాడో ఆ అమ్మ చెబుతుంది. కాబట్టి అలా సన్యాసాశ్రమం స్వీకరిస్తే పర్వాలేదు, కానీ లోపల విపరీతమైన కోరికలు పెట్టుకొని కాషాయ రంగు గుడ్డలు కట్టుకొని డబ్బు సంపాదించటం కోసమే కేవలం సన్యాసాశ్రమం అంటే అది తప్పవుతుంది అని ఇక్కడ భగవత్పాదుల వారు చెప్తారు. కాబట్టి వైరాగ్యం వచ్చినప్పుడే సన్యాసం అని ఇక్కడ పరాశరం రాసినటువంటి ఈ మాట కష్టం. అందుకే శంకరుడు ఏమంటున్నాడు, శుద్ధ అస్తమే అచింతయదేనదంత. 8వ సంవత్సరంలోనే ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ తల్లి ఒప్పుకోలేదు. అప్పుడు ఒకసారి శంకరుడు పూర్ణానదిలో స్నానం చేస్తూ ఉండగా ఒక మొసలి వచ్చి కాలు కొట్టుకున్నది శంకరుడికి. శంకరుడు అరిచినాడు, అమ్మా 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 ఏమైంది నాన్న, మొసలి వచ్చిన పాదం పట్టుకున్నది నన్ను చంపేస్తోంది, ఏడుస్తున్నది తల్లి దుఃఖపడుతూ. అప్పుడు శంకరుడు అంటాడు, అమ్మా ఈ ముసలి ఒక కోరిక కోరుతున్నది. ఏమిటి? త్యజతి నూనమయం చరణం చలో చలచలో అమ్మ తమానుమతేనమే సకల సందిసనే పరికల్పతే ఇది తమానుమతి పరికల్పయే. ఈ ముసలి ఏమంటున్నది అంటే, నేను సన్యసించినట్లయితే నా పాదాన్ని వదిలిపెడతా అంటున్నది, లేకుంటే నా పాదాన్ని పట్టుకొని ప్రాణం తీసేస్తా అంటుంది, మరి నీ ఇష్టం అనగానే తల్లి దుఃఖపడ్డాడు. అయ్యో కొడుకు సన్యసించినా ఎక్కడైనా సుఖంగా ఉంటాడు, ఇప్పుడు సన్యసించకపోతే ఈ ముసలి చేతిలో పడి ప్రాణాలు కోల్పోతాడే. ఆ తల్లి ఏమన్నది, లేదు లేదు నాయన, నువ్వు సన్యాసాశ్రమం స్వీకరించవచ్చు, నేను ఆజ్ఞ ఇస్తున్నా. ఎందుకు ఈ ఆజ్ఞ అంటే, సన్యాసం స్వీకరించాలంటే మాతృ ఆజ్ఞ కావాలండి. బ్రహ్మచర్యంలో సన్యాసం స్వీకరిస్తే తల్లి ఆజ్ఞ ఇవ్వాలి, వివాహమైన తరువాత సన్యాసం స్వీకరించాలంటే భార్య ఆజ్ఞ ఇవ్వాలి, తేడా. అంతేకాని ఇష్టం ఉన్నట్టుగా పురుషుడికి స్వతంత్రం లేదు సన్యాసం స్వీకరించాలి. ఎందుకంటే వివాహం అయిపోయిన తరువాత సన్యాసం స్వీకరించాలంటే భార్య ఇవ్వాలి మొట్టమొదటి. భార్య ఎలా ఇస్తుంది, ఎందుకు ఇస్తుంది? భార్యను మోసం చేస్తున్నట్టే లెక్క. ఎందుకు మోసం చేస్తున్నావు అంటే, ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తావు. మామ కన్యాదానం చేసేటప్పుడు మామ ఏం చేస్తాడంటే, నా అల్లుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడేమో, ఎప్పుడైనా నా కుమార్తెను మోసం చేస్తాడని ప్రతిజ్ఞ చేయిస్తాడు మంత్రపూర్వకంగా. ఏమని, ధర్మేచ అర్థేచ కామేచ త్వయామేచ నాది చరితవ్య నాది చరామే. అంటే అల్లుడు అంటాడు, ఏనాం అతిక్రమ్య, నేను ఈమెను అతిక్రమించి ప్రవర్తించను. ఇలా అనేక విషయాల్లో ఒప్పందం చేసుకుంటాడు స్ట్రాంగ్ గా కన్యాదాత అల్లుడితో. మరి పెళ్లి అయిన వెంటనే సన్యాసం స్వీకరిస్తా అంటే, ఇప్పుడు చేసిన ప్రతిజ్ఞ ఏం కావాలి? అందుకే భార్య ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకుంటుంది భార్య చెప్పండి? సన్యాసం స్వీకరించాలంటే ఒకవేళ భార్య ఒప్పుకోవాలి అంటే, భార్య ఉండగా సన్యాసాశ్రమం స్వీకరిస్తే ఆ భార్యకు వైధవ్యం సంప్రాప్తించినట్టే. బొట్టు పెట్టుకుంటుంది కానీ ఆమె సువాసనీయకుటకు పనికి రాదు. ఆమె సువాసనీయత్వం కోల్పోయినట్టే లెక్క. కాబట్టి ఏ భార్య అంగీకరించదు, పసుపు కుంపుకలు పోయినట్టే లెక్క సన్యాసం స్వీకరిస్తే. ఆమె సర్వ కర్మల ఎందు బహిష్కృతురాలి. అందుకే ఆమె ఆజ్ఞాయి తీసుకోవాలి, భార్య ఇవ్వాలి, ఇక్కడ తల్లి ఇవ్వాలి. ఇంత గొప్ప మాట చూడండి, ఎందుకంటే మన సంప్రదాయం స్త్రీలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో చూడండి. ఇష్టం ఉన్నట్టుగా స్త్రీని వాడుకోలేదు. శాస్త్రము ఎలా వారికి ప్రాధాన్యతను ఇవ్వాలో అలా ఇచ్చింది. అందుకే ఇక్కడ మా తల్లి ఆజ్ఞ కోసం భగవత్పాదుల వారు ప్రార్థన చేస్తే ఆ భగవత్పాదులకు ఆజ్ఞ ఇచ్చింది. ఇక్కడ శంకరుడు చూపించినటువంటి అద్భుతమైనటువంటి మాతృసేవ గొప్పతనం ఏమిటో మనము రేపు చెప్పుకుందాం. శంకర భగవత్పాదుల వారు తల్లికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ప్రాధాన్యత, మాతృసేవ గొప్పతనము శంకరుడు ఏ విధంగా చూపించాడో ఆ విశేషాంశాలు రేపు భగవత్పాద శంకరుడు గురుదేవుల దగ్గరికి వెళ్ళటం, నర్మదా నదీ తీరానికి వెళ్ళటం, సన్యాసం స్వీకరించటం, శంకర గురు పరంపర వైశిష్ట్యం, అనేక స్తోత్రాల యొక్క పరిచయం, ఇవన్నీ రేపటి రోజున చెప్పుకుందాం. రేపు ఇదే సమయానికి ఇక రెండే రోజులుంది, మనకు ప్రవచనం చూస్తూ ఉండగా 3 రోజులు అయిపోయింది. ఇంకా 2 రోజులు, ఎల్లుండి 2 విశేషాలు, మన శంకర జయంతి సమాప్త ఉత్సవం ఒకటి, ఇంకొకటి ఆ రోజు నృసింహ జయంతి 18. ఆ రోజు ఒక విశేషం. ఆ రోజు ఏమిటి అంటే శంకరుడికి నరసింహ అనుగ్రహం ఎలా కలిగిందో ఆ ఘట్టము ఎల్లుండి మీకు నేను వివరించాను. 2 సందర్భాలు మనకు కలిసి వచ్చాయి, నరసింహ జయంతి, శంకరాచార్య జయంతి, ఆ ఉత్సవం. కాబట్టి ఈ 2 కలిపి ఎల్లుండి మనం సాయంకాల సమయంలో చెప్పుకుంటాం. 2 రోజులుంది, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, మంచి అవకాశం. కాబట్టి ఈ 2 రోజులు వచ్చి ఆ శంకరుల వారి యొక్క జీవిత చరిత్రను, ఆ సందేశాన్ని కూడా స్వీకరించి మీరంతా శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క కృపకు పాత్రలు అవుతారని నేను కోరుకుంటూ ఈనాటి నా ఈ ప్రవచనాన్ని ముగిస్తున్నాను. తిరిగి రేపు ఇదే సమయానికి మనం కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం మార్గేణ మహీమహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబరాదత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబరాదత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. సిద్ధాంత అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనా అస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. గోమాతా కీ జై. గోహత్యా వందకరో. హర 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 మహాదేవ, హర 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 మహాదేవ. అన్యాయ విత్తార్జన సంత చిత్తం, అన్యాసు నారీష్వనురాగవంతం. అన్యాన్న భోక్తారమశుద్ధదేహం, ఆచారహీనం శివపాహి శంభో. పితా యథా రక్షతి పుత్రమీశ, జగత్పితాత్వం జగత సహాయ. కృతాపరాధం తవ సర్వకార్యే కృపానిధే మాం శివపాహి శంభో. కాయేన వాచా మనసేంద్రియైర్వ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హర 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 మహాదేవ. అందరు కూడా చెప్పండి, జయతు జయతు నిత్యం శంకరాచార్యవర్యో. జయతు జయతు తస్య అద్వైత విద్యానవద్య. జయతు జయతు నిత్యం తచ్చరిత్రం పవిత్రం
జయతు జయతు భక్తి తత్పదాబ్జే జనానాం షణ్మత స్థావనాచార్య వైదిక జ్ఞాన భాస్కర అద్వైతామృత వర్షాభ్ర శంకరాచార్య దే నమః అవతీర్ణశ్చ కాలక్యాం కేదారే అంతర్హితశ్చ యః చతుష్పీఠ స్థాపకః సః జయతాం శంకరో గురుః. బోలో శ్రీ ఆదిశంకర భగవానికి. శ్రీ 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 దక్షిణాంనాయ శారదా పీఠాధీశ్వర భారతీతీర్థ స్వామీజీకి.